ప్రార్థన కొరకు మన తలలను ఉంచుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, కేవలం నమ్ము అను పాటను మేము వింటాము. దేవుని యొక్క ఏ వాగ్దానమునైనా స్వతంత్రించుకున్నట్టుకు మేము చేయవలసినదంతా అది తెలియచేస్తుంది. కేవలము వాటిని నమ్ముటే ఏదైనగా అది ఇలాగ వ్రాయబడి ఉన్నది, నమ్మువారికి సమస్తమును సాధ్యమే. మోత్సల వ్యాధితో బాధపడుచున్న పిల్లవాని తండ్రి మొరపెట్టినట్లుగా, ప్రభువా, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక లేకుండా సహాయం చేయము. నీ గొప్ప శక్తిని బట్టి నీకు వందనములు. ఈ చివరి దినముల్లో నీవు మాకిచ్చిన గొప్ప ప్రత్యక్షతను బట్టి నీకు వందనములు. అది మా హృదయమును ఎంతో ఉల్లాసముతో సంతోషించినట్లు చేస్తుంది. సజీవుడైన దేవునితో సంబంధము కలిగి ఉండుటకు వచ్చి ఉన్నామని ఎరుగుట, ఆయన తిన్నగా తిరిగి భౌతికంగా వస్తు రుజువులతో అది సత్యమని రుజువు చేస్తున్నాడు. గతించిన దినముల్లో ఆయన చేసినట్లుగానే ఈ దినము కొరకు ఆయన వాగ్దానం చేశాడు. మన దేవునికి మనమెంతో కృతజ్ఞులమయ్యున్నాం. ఏ దారి గుండా వెళ్లాలో ఎవరికీ తెలియని చీకటి గడియల్లో మేమెంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము సురక్షితమైన ప్రాంతమును, పరామర్శించే చోటును కనుగొన్నాం. ప్రభువా, నీ వాక్యమును మాట్లాడుచుండగా ఈ రాత్రి మమ్మను దీవించుము. మాకివ్వబడిన వాగ్దానములను మేము మా హృదయముల్లో వాటిని బలపరుచుకుందుముగాక. గౌరవంతో వాటిని మెచ్చుకుని నిజమైన దైవిక క్రమశిక్షణతో వాటికి లోబడదుముగాక. ఎలయనగా మేము యేసు నామములో అడుగుచున్నాము, ఆమెన్. ఓ, అది తప్పక చేయరాదు. ఒక ప్రేమ కానుకయ వారు తప్పక చేయరాదు. వారు దాన్ని చేయకుండా ఉండవలసింది. ఎవరు దాన్ని చేశారు? మీరే దోషులు. నేను మేనేజర్ వద్ద నుండి పొందుచున్నాను. నా కొరకు ఒక ప్రేమ కానుకను తీసుకున్నానని అతడు చెప్పాడు. అతడు తప్పక దాన్ని చేయకుండా ఉండవలసింది. నేను దాన్ని మెచ్చుకుంటాను, దేవునికి అది తెలుసు. కాని నేను ఎన్నడూ దాని కొరకు రాలేదు. మీకు వందనములు. ప్రభు మిమ్మను దీవించునుగాక. నేను చేయగలిగిన సమస్తము చేస్తాను. తిన్నగా నేను దాన్ని విదేశీ పొలముల్లో సేవకు ఉంచుతాను, కాబట్టి అది దేవుని రాజ్యం కొరకు వెళుతుందని నాకు తెలుసు. ప్రభు చిత్తమైన ఏళ్ల నేనే స్వయంగా ఆ దేశములకు దాన్ని తీసుకుని వెళతాను. ఈ వారము మీరు కూర్చుని వినుచున్న అదే సువార్తను వారికి తీసుకుని వెళతాను. అప్పుడు అది మీరు నమ్మిన విధానములో అది చేయబడుతుంది. దాన్ని చేయుటకు ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఈ వారం గొప్ప హాజరును బట్టి నేనెంతో కృతజ్ఞుడినై ఉన్నాను. టెలిఫోన్ వైర్ల ద్వారా ఈ రాత్రి కలపబడిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞులమై ఉన్నాం. ఈ ఉదయమున బిల్లీ నాతో అన్నాడు, ఈ ఉదయము పెందలకడ సూర్యోదయం తర్వాత మీరు నాతో వచ్చి ఉంటే బాగుండేది. ఈ స్థలముల చుట్టూ తల్లులు కూర్చుని కారులలో పిల్లలకు పాలిచ్చుట గమనించేవారు. ఆ దేన ప్రజలు వర్షములో కూర్చుని తలుపులు తెరుచుట కొరకు కనిపెడుతున్నారు. మీరు చూడండి, నేను సత్యమును తప్ప మరేదైనా మీకు చెబితే నేను ఎలాంటి వేషధారిగా ఉంటాను? నేను నిజంగా అప్పుడు ఒక అన్యాయస్తుడిగా ఉంటాను. కొన్నిసార్లు నేను గాయపరచాలి. అది నేను కోరుకుని ఉన్న కారణమును బట్టి కాదు. దానికి కారణము గాయపరుచున్నది నేను కాదు, గాయము చేయనది అది సత్యమై ఉన్నది. అయితే ఆ కారణమును బట్టియే మీరు వచ్చి ఉన్నారని నేను నమ్ముతాను. ఎలయనగా నేను మీతో ఎంతో యథార్థంగా ఉన్నాను. మీకు సహాయపట్టుకు నేను చేయగలిగిందంతా చేస్తాను. మీలో ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయనుగాక. ఇప్పుడు వారి యొక్క చక్కని సహకారమును బట్టి పట్టణపు ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పకూర్చున్నాను. ఈ ఆడిటోరియంను, ఈ వ్యాయామశాలను, పాఠశాల ఇంటిని మనం అద్దీ తీసుకున్నట్లు మనకిచ్చారు. మీరిక్కడ ఉన్నట్లయితే అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పకూర్చున్నాను. ఇక్కడ ఉన్న కావలకాయు పర్యవేక్షకుడైన కోల్విన్కు నేను వందనములు చెప్పకూర్చున్నాను. ఆయన ప్రతి రాత్రి మనతో ఉన్నందుకు, దీన్ని పొందుటకు మనకు సహాయం చేసినందుకు ఆయన మంచి సహకారమును బట్టి వందనములు. జెఫర్సన్ పోలీస్ వారు ఎంతో తక్కువ ఖర్చుతో ఇక్కడికి వచ్చి చక్కగా పర్యవేక్షించినందుకు వందనములు. దరిదాపుగా ఒక గంటకు $2 అనుకుంటాను. ఇక్కడ ఏమీ సంభవించకుండా అంతా చక్కగా ఉన్నది. కారులను నిలుపుటకు ప్రత్యేకమైన విధి నిర్వహణలో పోలీసు వారు ఇక్కడ ఉంచబడ్డారు. దాన్ని బట్టి ప్రజలకు మనము కృతజ్ఞులము. ఇక్కడ బోర్డు వారి ఇంజనీర్ను కూడా నేను గమనించి ఉన్నాను. మనతో సంయుక్తమైన వారందరిని బట్టి మేము నిశ్చయంగా మీకు కృతజ్ఞులమై ఉన్నాం. మీ బహుమానములను బట్టి ప్రతి ఒక్కరికి వందనములు. ఈ మధ్యాహ్నము బిల్లీ నాకు తెచ్చాడు. మీలో అనేకులు ఆ బాక్సులు, స్వీట్లు అనేకమైనవి పంపారు. వారిలో ఒకరు ధన్యతలతో క్రీస్తు యొక్క చిత్రమును దానిలో గీచి పంపియున్నారు. అదే కొండ మీద ప్రసంగం. నిశ్చయంగా అది చక్కగా ఉన్నది. నిశ్చయంగా నేను మిమ్మల్ని అభినందిస్తాను. ఇంకా ఎన్నో వాటిని పంపారు. వాటిని బట్టి మీకు ఎలా కృతజ్ఞత తెలపాలో నాకు తెలియట్లేదు. తరువాత కుటుంబం కొరకు మీ యొక్క ఆర్థిక సహాయము, మా హృదయమంతుడితో నిశ్చయంగా దాన్ని మేము మెచ్చుకుంటాం. మీలో ప్రతి ఒక్కరిని ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఈ సమయంలో అనేక మంది వ్యక్తిగతంగా ముఖాముఖిగా మాట్లాడు కొరకు అడుగుతున్నారని బిల్లీ నాతో చెప్పాడు. అనేక మంది చిన్న బిడ్డలు ప్రతిష్ఠించబడవలనని అడిగియున్నారు. ఓ ఎలా నేను దాన్ని చేయాలనుకునుచున్నానో. కాని మీరు చూడండి, ఈ సమయంలో నేను వచ్చినప్పుడు అది చాలా అత్యవసరముగా ఉన్నది. వర్తమానములు తెచ్చున్నందున నేను సమయం అంతటి గుండా వాక్యం చదువుచు ప్రార్థనలో ఉండాలి. చూడండి, అది కాదు. అవి మనకు అతి విశేషమైన సంగతులయ్యున్నవి. కారణము అది దేవుని చిత్తమును కనుగొని అప్పుడు మాట్లాడు సంగతులయ్యున్నవి. మరియు అవి అన్నీ ఏకంగా కలుసుకున్నప్పుడు దేన్ని తెరవాలో సరిగ్గా దేవుని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రభు చిత్తమైన ఎడ్ల మేము ఒక దినమును కనుగొనగానే మేము త్వరలో తిరిగి వస్తాం. నేను ఈస్టర్ గురించి కాలమును మార్చి ఉన్నాను. నేను దాన్ని పరీక్షించుట మంచిది. ఎలాగనగా అదే సమయంలో కాలిఫోర్నియాలో నేను కూటములను కలిగి ఉన్నాననుకుంటాను. అది తప్పు కావచ్చు. ఏమైనప్పటికీ మేము తిరిగి ఆలయమునకు వచ్చినప్పుడు ఆ రోజు మరియు ఆ సమయమును గూర్చి సంఘమును గూర్చి మేము మీకు కార్డును పంపుతాం. అప్పుడు బహుశా ఆ సమయంలో తిరిగి రోగుల కొరకు ప్రార్థన చేయటకు నేను ఏ సమయమును పెట్టలేదు. ప్రజలను తెచ్చి వారి కొరకు ప్రార్థించటకు మనకు ఒక్క కూటమి కూడా లేదు. వారిని మనం బయటకు పంపివేయుచునే ఉన్నాం. మన సోదరులు ఇక్కడ బ్రదర్ లీవేల్ బోధించున్నాడు. ఇతర సోదరులు బోధిస్తూ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరియు నీటి బాప్తిస్మమును ఇస్తున్నారు, బాప్తిస్మ ఇస్తున్నారు. నన్ను ఎక్కువగా వాక్యంతో నిలిచి ఉండనివ్వండి. ఈ మనుషులను మనం అభినందిస్తాం. వారు సాహసమైన పని చేశారు. నేను ఇక్కడ కలుసుకోవలసిన అనేక మంది స్నేహితులున్నారు. నేను క్రింద చూసినప్పుడు జాన్ మరియు ఎర్లను చూస్తాను. అక్కడ డాక్టర్ లీవేల్ ఉన్నాడు. కూటముల మేనేజర్లలో ఒకరు సోదరుడు రాయ్ బోర్డర్స్. ఆ మనుషులు కనీసం వారితో కరచాలనం చేయట కంటే కనీసం ఎక్కువ చేయలేకపోయాను. నాకు అవకాశం లేదు. కెంటకీ చుట్టుపక్కల నుండి వచ్చిన స్నేహితులు మరియు సేవక స్నేహితులు నేను వారితో ఎలా కరచాలనం చేయాలనుకున్నాను. సోదరుడు బ్లెయిర్, మొన్నటి దినమున నేను ఆయన్ని గమనించాను. నేను ప్రేమించే అనేక మంది ఆ మనుషులు. వారు అనేకమైన కూటమిలో ఉండి ఉన్నారు. కనీసం నేను ఎక్కువగా వారితో ఎన్నడూ కరచాలనం చేయలేదు. నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని కారణము నేను అది చేయకూడదని కాదు. దాని కారణమేమనగా అది చేయుటకు నాకు సమయం లేదు. నేనెంతో తొందరలో ఉన్నాను. చిన్న బిడ్డలను ప్రతిష్ఠించుట నిశ్చయముగా. నా సొంత కుమారుడు, నా చిన్న మనముడు ఈ కుటుంబంలో ప్రతిష్ఠించబడవలసి ఉన్నాడు. దాన్ని చేయటకు నాకు సమయం లేదు. చిన్న దావీదు, నేను తాతయ్యను ఇప్పుడు 2 సార్లు. కాబట్టి శ్రీ మే అతడి రాత్రి ఇక్కడ ఉన్నట్లయితే ఆ బెత్తమును నాకిచ్చాడు. అతి త్వరలోనే నేను దాన్ని ఓడబోచున్నట్లు కనబడుతుంది. కాబట్టి నేను బిల్లీ చెప్పాను, మీరు తప్పక వృద్ధి చెంది భూమిని నింపండి. కానీ పూర్తి భారమంతా నీకొక్కడికే ఇవ్వబడలేదు. మనుమరులు అతి త్వరగా ప్రత్యక్షమవుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, నా కోడలు ప్రారంభము నుండే గొడ్రాలుగా ఉన్నది. ఆమె పిల్లలను కలిగి ఉండలేదు. ఒక దినమున కూటమును విడిచి వచ్చుండగా ప్రభువు నాతో మాట్లాడాడు. నేనన్నాను, లోయిస్, నీవు కుమారుని కంటావు. ప్రభువు నిన్ను దీవించి ఉన్నాడు. నీ స్త్రీ సంబంధమైన వ్యాధి వెళ్లిపోయింది. 9 నెలల తర్వాత చిన్న పౌలు జన్మించాడు. ఈ బిడ్డ రంగం మీదకు వచ్చినకు 2 నెలల ముందు నేను కూర్చుని ఒక ఉదయం అల్పాహారమును భుజించున్నాను. నాకెదురుగా బలనొద్ద ఆ వైపున బిల్లీ మరియు లోయిస్ కూర్చుని ఉన్నారు. లోయిస్ ఒక రక్తవర్ణపు లేక నీలి రంగుతో చుట్టబడిన దుప్పటితో చిన్న బిడ్డకు పాలు త్రాగించున్నది. చిన్న పౌలుకు పాలు పట్టిస్తూ బిల్లీ ఆ మూలను కూర్చుని ఉన్నాడు. నేనన్నాను, బిల్లీ, నేను ఇప్పుడు ఒక దర్శనం చూశాను. లూయిస్ నీలి రంగుతో చుట్టబడిన దుప్పటితో బిడ్డకు పాలిచ్చున్నది. అతడు అన్నాడు, ఇప్పటి నుండి 9 నెలల్లో నా వేట ప్రయాణం సాగుతుంది. 11 నెలల తర్వాత చిన్న దావీదు పుట్టాడు. ఇంకను నేను అతన్ని ప్రభువు ప్రతిష్ఠ చేసి ఉండలేదు, మరియు నేను మరలా తిరిగి వచ్చే వరకు చేయలేను. కాబట్టి అది ఏమై ఉన్నదో మీరు చూడండి. నేను ప్రజలను మరియు వారి సహవాసమును ఎలా ప్రేమిస్తానో. అయితే మన సోదరులు రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, అది ఫలించినదని నాకు తెలుసు. ప్రతిరోజు మేము రోగుల కొరకు ప్రార్థించాము. మేమందరము కలిసి ఒకరి మీద ఒకరు చేతులను ఉంచాం. అది ఆ విధంగా పూర్తి అవకాశమును పట్టుకుంటుంది. కానీ బహుశా ప్రభు చిత్తమైన ఎడ్ల మనము దాన్ని పంపినట్లయితే నేను కార్డు మీద గుర్తు పెడతాను. తిరిగి వచ్చినప్పుడు 2 లేక 3 రోజులు ప్రతిష్ఠ చేద్దాము, మరలా రోగుల కొరకు ప్రార్థన చేద్దాము. ఆ విధానంలో ఏమి చేయగలమో అది చేద్దాం. ఇప్పుడు మరలా వారి సహాయమును బట్టి మరలా ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పుచున్నాను. ఇప్పుడు ఉదయకాలపు వర్తమానం మీద నేను ఒక వ్యాఖ్యను చేయగూర్చున్నాను. సందేహం లేదు, నేను సంపూర్ణంగా దాన్ని ముగించలేదు, కానీ మీరు గ్రహిస్తారని నేను అనుకుంటాను. మీకు అర్థం కాలేదని నా నమ్మకము. నేను దాన్ని చేయటం అది ఎలాంటి కార్యమో మీకు ఎన్నడూ తెలియదు. ఇప్పుడు మీకు అది చాలా సూక్ష్మంగా కనపడుతుంది, కానీ మీరేం చేస్తున్నారో చూడండి. దేనినో ఉచ్చరించుటకు నీవు దేవుని స్థానమును తీసుకుంటావు. నేను దాన్ని చేయకముందు దేవుని నుండి దానికి ఒక జవాబు రావలసి ఉన్నది. ఆయన క్రిందికి రావలసి ఉన్నది. తను తాను తేటగా చూపుకున్నాడు మరియు ప్రత్యక్షతనిచ్చాడు. అందుచేత చూడండి, ఇది సంగమునకయ్యున్నది. గుర్తుంచుకోండి, నేనన్నాను ఇదే నేను చెప్పియున్నది. ఇది సంగమునకు మాత్రమే. ఆ ప్రకారము మీరు నమ్మకమును కలిగి తెలుసుకుంటారు. అదే దేవుడు ఉడుతులు లేని చోట నాతో మాట్లాడియున్నాడు. మాట్లాడు, అవి ఎక్కడుండాలో చెప్పు అన్నాడు. 3 సార్లు తిన్నగా అది సంభవించియున్నది. ఇప్పుడు అక్కడ లేని దాన్ని అదే వాక్యం ద్వారా ఆయన సృజించగలిగినప్పుడు మరి ఎంత ఎక్కువగా ఆయన దీన్ని తీర్పు దినము కొరకు గట్టిగా పట్టుకుని ఉంటాడు. చూడండి, ఈ కార్యములను చూచుటకు తెలుసుకున్నట్టుకు అక్కడ ప్రజలున్నారు. గతించిన దినముల్లో పౌలు చెప్పియున్నట్లుగా ఆయనతో ఉన్న మనుషులు భూమి కంపించుడు చూస్తారు, కాని స్వర్మును వినలేదు. కాని వారు అగ్నిస్తంభమును చూసి ఉన్నారు. అయినను అది పూర్తి అయిన తరువాత అది నాకు మేలు చేసింది. నేను ఎరిగిన నిజమైన క్రైస్తవులు భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుని ఏడ్చుట ప్రారంభించారు. స్నేహితులారా వినండి, అది సత్యమై ఉన్నదని రుజువు చేయుటకు దేవుడు ఆయన వాక్యమును సూచనలతో రుజువులతో నిర్ధారిస్తాడు. పలుకుబడిన మాట. ఇప్పుడు ప్రత్యక్షతనిచ్చిన ఆ మేఘములోని వెలుగును గుర్తుచేసుకోండి. నా చిన్న కుమార్తె శారా ఇక్కడ ఉన్నది. మేఘములు లేని ఆకాశములో అక్కడ ఆరిజోనాలో వారు పైకి చూస్తున్నారు. ఆ కొండ మీద మర్మయుక్తమైన ఈ మేఘమును చూస్తుండగా పసుపు రంగులో అగ్ని మండుచున్నది. ఉపాధ్యాయులు క్లాసులకు సెలవిచ్చి పిల్లలను బయటికి తెచ్చి ఉన్నారు. మీరు ఎన్నడైనా అలాంటి దాన్ని చూశారా అన్నారు. చూడండి, అది అక్కడ ఎలా ఉన్నదో. గుర్తుంచుకోండి, అదే పసుపు రంగులో ఉన్న వెలుగు బండ మీద ఉన్నది. కాబట్టి అదే దేవుడు, అదే ప్రత్యక్షత. దాన్ని చేయమని వారికి చెప్పండి అన్నాను. ఈ ఉదయమున నేను మీకు చెప్పినది అదే, కాబట్టి అది అక్కడ ఉన్నది. నా మంచి స్నేహితుడైన సోదరుడు రాయ్ రాబర్సన్ టూసాన్ లో దాన్ని వింటూ సంభవిస్తే, రాయ్ నీ గుర్తున్నదా? మొన్న దినమున దర్శనములో మనము కొండ మీద నిలబడి నీవు చూసావా? నీవు నా దగ్గరకు వచ్చావు. ఆ మేఘము శిఖరం పైన ఉన్నది. నడిచి క్రిందికి వస్తుండగా ఆయన నీకేం చెప్పాడో గుర్తున్నది. మొన్న దినమున ఇంటి యొద్ద నేను నీ చెప్పాను, అదంతే. రాయ్ కుమారుడా, ఎంత మాత్రము కలతపడవద్దు, అది సమాప్తమైనది. దాని భావం ఏమిటో నీకు తెలియదు. అది కృపే అయ్యున్నది. నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ శేష దినములన్నీ దీనుడిగా ఆయన్ని సేవిస్తూ ఆరాధించుము. సంతోషంగా ఉండు. నీవు ఉన్నట్లుగా ముందుకు వెళ్లి జీవించుము. నీవు సంతోషంగా ఉన్నట్లయితే ఆ విధంగానే కొనసాగము. అలా ఎన్నడూ ఏ విధమైన తప్పు చేయవద్దు. చక్కగా ముందుకు వెళ్ళు. అది దేవుని కృపయ్యున్నది. మనము వాక్యంలో ప్రవేశింపకు ముందు నేను మరలా ప్రార్థిస్తాను. మీలో ఎంతమంది నా కొరకు ప్రార్థన చేస్తారు? నేను కూటములు వెంబడి కూటములకు వెళుతున్నాను. మీరు ప్రార్థిస్తారా? మీకు తెలుసా, నేను మీకు ఒక పాటను పాడవలనని ఉన్నది. మనమంతా ఏకంగా కలిసి మనము వాక్యములోనికి వెళ్లక ముందు కేవలము ఆ ప్రకారం మనం గ్రహిస్తాం. దేవా, ఒక చిన్న ప్రతిష్ఠించు పాట, ఆయన నీ కొరకు శ్రద్ధ వహించును అను ఈ చిన్న పాటను మీరు ఎన్నడైనా విన్నారా? సూర్యప్రకాశము మరియు చింతగుండా ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. ఈ చిన్న స్త్రీ పియోనా వద్దకు వచ్చున్నది కాబట్టి ఈ చిన్న స్త్రీని కూడా నేను అభినందిస్తాను. ఆమె కనీసం ఎవరో నాకు తెలియదు. ఆమె ఇక్కడ ఉన్న సంఘ పెద్దల కుమార్తెల్లో ఒకరు. నేను నిశ్చయంగా సోదరుడు వీలర్ యొక్క చిన్న కుమార్తె. ఇప్పుడు ఆమె పెద్దదైనది. ఆమె నా మోకాళ్లపై చిన్నగా కూర్చుని ఉండేది. ఈ మధ్యనే ఇప్పుడు ఆమె ఒక యవనస్తురాలయ్యున్నది. ఆమె తన యొక్క తలాంతును సంగీతంలో వాడినందుకు నేను ఆమెను అభినందిస్తాను. ఇప్పుడు ఎంతో మాధుర్యంగా ఆమె వాయిస్తుంది. సహోదరి, మాకు చిన్న రాగమని ఇయ్యగలవా? ఇప్పుడు మనమందరము కలిసి ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. సూర్యప్రకాశం గుండా లేక చీకటి గుండా అయినా ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. మీరు దాన్ని ప్రేమిస్తారా? మనమంతా కలిసి దాన్ని మరలా పాడుదాం. ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. సూర్యప్రకాశం గుండైనా లేక చీకటి గుండైనా ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. డౌ సోదరుడా, ఆయన నీకు కూడా చేశాడు. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? ఇప్పుడు మన తలలను ఉంచుదాం. ప్రియమైన కృపగల దేవా, ఇక్కడ ఉన్న చిన్న గమనికతో కొన్ని సంగతులు ఈ ప్రజలకు చెబుతాను. మరలా తిరిగి ఈ ఉదయకాలం యొక్క సంగతులను సూచించటకు దాని కొరకే దాన్ని వినుటకే ప్రజలు వచ్చి ఉన్నారు. దేవా, నా ప్రార్థన ఏమనగా దేవుడు ప్రేమించున్నాడని శ్రద్ధ వహించున్నాడని ప్రజలు తెలుసుకొనిమ్ము. ప్రభువా, దాన్ని ఇచ్చున్నది నేను కాదు, అది సత్యమయ్యున్నదని రుజువు చేయబడింది. కాబట్టి ప్రియమైన దేవా, నీ ప్రేమ ప్రజల మధ్య ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని నా ప్రార్థన. ఈ రాత్రి ఈ కూటం తర్వాత మేం వేరైపోయి మామా గృహములకు వెళతాం. ప్రభువా, అది మమ్మలను ఒక విధంగా లోతుగా లాగుతుంది. ఈ ప్రజలను నీవు దీవించాలని నా ప్రార్థన అయ్యున్నది. ఇప్పుడు ప్రార్థనలో మేము వాక్యమును సమీపించుండగా వ్రాయబడిన వాక్యమును మేము సమీపించున్నాము. ఈ రాత్రి వ్రాయబడిన ఈ వాక్యమును తీసుకుని దాన్ని మాకు సజీవముగా చేయండి. ఈ రాత్రి మేము ఈ స్థలమును విడిచి వేరైపోయి మామా గృహములకు వెళ్ళుచుండగా ఎమ్మాయి గ్రామం నుండి వచ్చిన వారు చెప్పినట్లు మేమునూ చెప్పుదుముగాక. వారు దినమంతయు ఆయనతో నడిచినను ఇంకను వారు ఆయన్ని ఎరుగలేదు. కాని ఆయన వారిని లోనికి తెచ్చి ఆ రాత్రి తలుపులు మూయబడినప్పుడు ఆయన సిలువకు ముందు చేసినట్లుగానే సరిగ్గా ఒక దాన్ని చేసి ఉన్నాడు. దాని ద్వారా ఆయన తిరిగి లేచి ఉన్నాడని వారు గుర్తించారు. ప్రభువా, ఈ రాత్రి మరలా దాన్ని చేయము. తలుపులు మూసి ఉండగా నీ చిన్న మంద కూర్చుని వేచి ఉండగా దాన్ని దయచేయము. తండ్రి, మేము మా గృహములకు వెళ్ళినప్పుడు వారు చేసినట్లుగానే మేమును చెప్పుదుముగాక. దారిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయములు మండలేదా? ప్రభువా, మమ్మలను మేము సమస్తమును నీ చేతులకు అప్పగించున్నాము. మీకు తగినట్లుగా మాతో చేయము. యేసు నామములో ఆమెన్. ఇప్పుడు తిన్నగా మనము పరిచర్యలోనికి వెళదాము. ఇప్పుడు మీరు నాతో కలిసి మీరు హెబ్రీ గ్రంథం చూడండి. వర్తమానం మీద మరొక ప్రత్యక్షత. ప్రభు చిత్తమైన ఏళ్ళ ఈ రాత్రి కొన్ని క్షణములు మనం మాట్లాడుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుచుండగా దీని మీద వివరణిచ్చుండగా వినండి. ప్రభువు ఏం చేస్తాడో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా నమ్మి కనిపెట్టి ప్రార్థన చేయటం మాత్రమే. అది నిజమేనా? దాన్ని నమ్మండి. ఆయన్ని ప్రేమించు వారికి ఆయన సమస్తమును సమకూడి మేలు కొరకు ఆయన చేస్తాడు. ఏలైనగా ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నింటిలో పదేవంతి ఇచ్చెనో, ఆ షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టి షాలేము రాజు. మనం కొంచెం ముందుకు చదువుదాం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి, దేవుని కుమారును పోలి ఉన్నాడు. ఈ గొప్ప వ్యక్తిని గురించి ఆలోచించండి. తప్పక ఈయన ఎంత గొప్పవాడై ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏమనగా, ఈ మనిషి ఎవరు? వేదాంత పండితులు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కాని 7 ముద్రలు విప్పబడినప్పటి నుండి మనకు మర్మయుక్తముగా ఉన్న మర్మమైన గ్రంథము ప్రకటన 10:1-7 ప్రకారము ఈ గ్రంథములో వ్రాయబడిన మర్మములనియు సంస్కర్తల యుగముల గుండా దాచబడియునవి, అవి తప్పక చివరి సంఘకాలపు దూత ద్వారా తేటగా బయటకు తేబడవలసి ఉన్నది. అది సత్యమని మీలో ఎంతమంది తెలుసు? అది నిజము. బయటకు తేబడవలసి ఉన్నది. ఆ మర్మయుక్తమైన గ్రంథములోని మర్మములన్నీ ఆ యుగపు లౌదోకియా వర్తమానికునికి బయలుపరచబడవలసి ఉన్నది. ఈ వ్యక్తిని గూర్చి, ఈ అంశమును గూర్చి ఎంతో వివాదమును చూస్తున్నాము. ఇది ఏమయ్యున్నదో కనుగొంటుకు దీన్ని బ్రద్దలు చేసుకుని లోనికి వెళ్లినట్లు అది మనలను బాధ్యులుగా చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఎన్నో పాఠశాలలు ఆయనను గూర్చి తలంచినవి. ఆ పాఠశాలలో ఒకటి, అతడు ఒక కట్టుకథ, ఆయన నిజానికి ఒక వ్యక్తి కాదు అని అన్నారు. కొందరైతే అది ఒక యాజకత్వమయ్యున్నదని, ఆయన నిజానికి ఒక వ్యక్తి కాడని, అది మెల్కీసెదకు అయ్యున్నాడని అన్నారు. అది అత్యంత ప్రియమైనదిగా ఉన్నది. ఆ వైపును కంటే ఈ వైపున అది బాగ్గా పట్టుకుంది. కారణమేమనగా అది ఒక యాజకత్వం అని వారన్నారు. అది అలాగును ఉండలేదు. కారణము 4వ వచనములో ఆయన ఒక వ్యక్తి అయ్యున్నాడని, ఒక మనిషి అని అది చెబుతుంది. కాబట్టి ఒక వ్యక్తిగా ఉండటం గాను ఆయన ఒక వ్యక్తిత్వంగా ఉండవలసి ఉన్నాడు. ఒక క్రమము కాదు, ఒక వ్యక్తి అయ్యున్నాడు. కాబట్టి అది కేవలము అది ఒక యాజకత్వపు క్రమం కాదు, లేక ఆయన ఒక కట్టుకథ కాదు, ఆయన ఒక వ్యక్తి అయ్యున్నాడు. ఆ వ్యక్తి నిత్యుడయ్యున్నాడు. మీరు గమనించినట్లయితే ఆయన తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు, ఆయనకు సమయం లేదు, ఆయన ఎన్నడైనను ప్రారంభం కాలేదు, ఎన్నడైనా అంతమొగుటకు ఆయనకు సమయం లేదు. ఆయన సదాకాలము ఈ రాత్రి ఇంకను సజీవుడుగా ఉన్నాడు. కారణము బైబిల్ ఇక్కడ ఏమి చెప్పినదనగా, ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, దినములు ప్రారంభం కాలేదు, ఆయన దినములకు అంతము లేదు. కాబట్టి అది ఒక నిత్యుడైన వ్యక్తిగా ఉండవలసి ఉన్నది. అది నిజమేనా? ఒక నిత్యుడైన వ్యక్తి, అది ఒకే ఒక్కరు అలాగను ఉండగలరు. అదే దేవుడు. కారణము ఆయన ఒక్కడు మాత్రమే నిత్యుడయ్యున్నాడు, దేవుడు. ఇప్పుడు 1 తిమోతి 6:15-16 మీరు ఎప్పుడైనా దాన్ని చదువుకోరినట్లయితే మీరు దాన్ని చదవాలని నేను కోరతాను. ఇప్పుడు నేను పోరాడు సంగతి ఏమనగా, అదే ఆయన దేవుడయ్యున్నాడు. ఏలి అనగా ఆయన ఒక్కడు మాత్రమే అమర్త్యుడుగా ఉండగలడు. ఇప్పుడు దేవుడు తను తాను ఒక వ్యక్తిగా మార్చుకుని ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, దినములు ప్రారంభం కాలేదు, దినములు అంతం లేదు. మనము లేఖనములో చూస్తాము, ఇప్పుడు అనేక మంది దైవత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారని బోధిస్తున్నారు. నీవు ఒక వ్యక్తివి కాకుండా ఒక వ్యక్తిత్వమును కలిగి ఉండలేవు. వ్యక్తిత్వమును చేయుటకు అది ఒక వ్యక్తిని తీసుకుంటుంది. ఒక బాప్టిస్ట్ సేవకుడు కొన్ని వారముల క్రితము నా ఇంటికి వచ్చాడు. అతడన్నాడు, నీకు సమయం ఉన్నప్పుడు దైవత్వం విషయంలో నేను నిన్ను సరిచేయాలనుకున్నాను అని నన్ను పిలిచాడు. నేనన్నాను, ఇప్పుడే దాన్ని మనం చేద్దాం, అన్నిటినీ పక్కకు పెట్టి, ఎందుకంటే ఇప్పుడే నాకు సమయం ఉన్నది. అతడు వచ్చాడు, బెనహం సోదరుడా, నీవు ముగ్గురిని ఒకే దేవుడని బోధిస్తున్నావు. నేనన్నాను, అవునండి. అతడన్నాడు, ఒకే దేవుడున్నాడని, ఆయనలో ముగ్గురు వ్యక్తులున్నారని నేను నమ్ముతానని అతడన్నాడు. నేనన్నాను, అయ్యా దాన్ని తిరిగి చెప్పండి. అతడన్నాడు, ముగ్గురు వ్యక్తుల్లో ఉన్న ఒకే దేవుడు. నేనన్నాను, నీవు ఏ పాఠశాలకు వెళ్లావు చూడండి. అతడు నాతో అన్నాడు, ఒక బైబిల్ పాఠశాల. నేనన్నాను, అది నేను అవుననుకుంటాను. వ్యక్తిత్వం లేకుండా నీవు ఒక వ్యక్తిగా ఉండలేవు. నీవు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్లయితే నీవు నీకై ఒకే వ్యక్తిత్వాన్ని నీవు కలిగి ఉన్నావు. నీవు ఒక వేరుగా ఉన్న వ్యక్తివై ఉన్నావు. అతడన్నాడు, సరే, వేదాంత పండితులు కనీసము దాన్ని వివరించలేకపోతున్నారు. నేనన్నాను, అది ఒక ప్రత్యక్షత ద్వారా. అతడన్నాడు, నేను ప్రత్యక్షతను అంగీకరించలేను. నేనన్నాను, అలాగైతే దేవుడు ఎన్నడైనా నీ యొద్దకు చేరుకునే మార్గమే లేదు. ఏలైనగా అది జ్ఞానము గల వారి నుండి, తెలివి గల వారి నుండి దాచబడి పసి బాలులకు బయలుపరచబడినది. బయలుపరచబడింది ప్రత్యక్షత. నేర్చుకునే పసి బాలులకు అది బయలుపరచబడింది. నేనన్నాను, అక్కడ దేవుడు నీ యొద్దకు చేరుకునే మార్గమే లేదు, ఎందుకంటే నీవు ఆయన నుండి మూసివేయబడ్డావు. బైబిల్ అంతయు దేవుని యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. మొత్తము సంఘము దేవుని ప్రత్యక్షత మీద నిర్మించబడింది. దేవుని తెలుసుకునే మరొక మార్గం అక్కడ లేదు, ప్రత్యక్షత ద్వారానే తప్ప. కుమారుడు ఎవరికి బయలుపరుచుకుంటాడో అదే ప్రత్యక్షత. సమస్తము ప్రత్యక్షత అయ్యున్నది. కాబట్టి ప్రత్యక్షతను అంగీకరించినప్పుడు నీవు వేదాంత పండితుడంత చల్లగా ఉన్నావు, మరియు అక్కడ నీకు ఏ నిరీక్షణయూ లేదు. ఇప్పుడు మనము ఈ వ్యక్తిని కనుగొంటాము. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, దినములు ప్రారంభం కాని లేక దినముల అంతము కాని లేదు. అది దేవుడయ్యున్నాడు, ఎన్మార్ఫీ. ఇప్పుడు గ్రీకు భాషలో ఆ మాటకు భావము మారుట. ఎన్మార్ఫీ అనగా ఒక రూపము నుండి మరొక రూపమునకు మారువాడు. ఎన్మార్ఫీ అనగా భావం అదే. ఆయన తను తాను మార్చుకునుచున్నాడు, ఒక వ్యక్తి నుండి ఒకే వ్యక్తి. గ్రీకు భాషలో ఎన్మార్ఫీ అనగా భావము అది వేదిక మీద నుండి, నటించుట నుండి తీసుకునబడినది. ఒకే వ్యక్తి తన వేషమును మార్చుచున్నాడు, మరొక గుణశీల పాత్రగా తను తాను చేసుకునుచున్నాడు. ఈ మధ్యనే స్కూల్లో నా కుమార్తె అయిన రిబ్కా కళాశాలలో యోగ్యతా పత్రమును పొందకముందు వారు షేక్స్పియర్ వ్రాసిన నాటకం ఒకటి కలిగి ఉన్నారు. ఒకే యవనస్తుడు తన వస్త్రములను ఎన్నోసార్లు మార్చుకోనవలసి ఉండెను, ఎందుకంటే అతడు రెండు లేక మూడు పాత్రలను నటించి ఉన్నాడు. కాని అతడు ఒకే వ్యక్తి. ఒకసారి అతడు బయటకు వచ్చి అతడు ఒక విలన్ గా నటించాడు, మరోసారి అతడు బయటకు వచ్చి మరొక పాత్ర నటించాడు. ఇప్పుడు గ్రీకు మాట ఎన్మార్ఫియన్ గా వాము, ఆయన తన వేషమును మార్చియున్నాడు. అదే దేవుడు చేసియున్నాడు. ఎల్లవేళలా అదే దేవుడయ్యున్నాడు. తండ్రి రూపంలో ఉన్న దేవుడు ఆత్మ, అగ్నిస్తంభము. అదే దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు, రూపమును మార్చాడు. ఆయన కనబడినట్లుగా బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే దేవుడు పరిశుద్ధాత్మయ్యున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్లు కాదు, మూడు కార్యాలయములు. ఒకే దేవుని యొక్క మూడు కార్యములు. బైబిల్ చెప్పింది ఒకే దేవుడు, ముగ్గురు కాదు. ఆ కారణం బట్టియే వారు దాన్ని చేయలేకపోయారు. నీవు దీన్ని తినగా చేసి ముగ్గురు దేవుళ్లను కలిగి ఉండలేవు. నీవు అలాంటిది యూదునికి అమ్మలేవు. నేను దాన్ని మీకు చెబుతాను. అతడు బాగ్గా ఎరిగిన వాడు, ఒకే దేవుడున్నాడని అతనికి తెలుసు. గమనించండి, ఒక శిల్పకారుని వలె అతడు దానిపై ఒక ముసుగు వేస్తాడు. అదే దేవుడి యుగమునకు చేసి ఉన్నది. అవి దాచబడి ఉన్నవి. ఈ విషయములన్నీ దాచబడి ఈ యుగములో బయలుపరచబడవలసి ఉన్నది. ఇప్పుడు బైబిల్ చెబుతుంది అవి కడవరి కాలములలో బయలుపరచబడతాయి. అది ఒక శిల్పకారుడు దాచినట్లుగా ఉన్నది. అతడు తన పెన్నంతా ముసుగు వేసి ఆ సమయం వరకు దాన్ని దాచి దానిపై ముసుగు తీసినట్లుగా అది అక్కడ ఉన్నది. ఆ విధంగానే బైబిల్ ఉండి ఉన్నది. అది ఒకే దేవుని పని అయ్యుండి దాచబడి ఉన్నది. అది జగత్తు పునాదికి ముందు నుండి దాచబడి ఉన్నది. అది ఏడంతల మర్మముగా ఉన్నది. ఈ లవదేకే యుగమునొద్ద ఈ దినమునకు దేవుడు వాగ్దానం చేశాడు. దాని మొత్తం మీద ఉన్న ముసుకును దేవుడు తీసివేస్తాడు. అప్పుడు మనము దాన్ని చూడగలుగుతాం. ఎలాంటి మహిమకరమైన సంగతి! దేవుడు అగ్నిస్తంభములో ముసుకువేయబడి ఒక రూపము నుండి మరొక రూపమునకు మారియున్నాడు. యేసు క్రీస్తుగా పిలువబడు మనిషిలో దేవుడు ఒక రూపము నుండి మరొక రూపములోనికి మారియున్నాడు. దేవుడు ఆయన సంఘములో ముసుకువేయబడి ఉన్నాడు. పైనున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, దేవుడు తన మహోన్నతమైన స్థితి నుండి తగ్గించుకుని దీనుడుగా వచ్చున్నాడు. అక్కడ పరిశుద్ధుడు, ఎవరు ఆయన్ను తాకరాదు. ఆయన పర్వతం మీద దిగి ఉన్నాడు. కనీసం ఒక జంతువు ఆ పర్వతమును తాకినా అది చనిపోవలసి ఉండెను. తరువాత దేవుడు దిగివచ్చి తన గుడారమును మార్చి ఉన్నాడు. క్రిందికి దిగివచ్చి మనతో జీవించాడు. మనలో ఒకనిగా మారాడు. మనం ఆయన్ను పట్టుకున్నాము అని బైబిల్ చెప్పింది. మొదటి తిమోతి 3:16 ప్రకారము నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైయను, చేతులతో తాకబడ్డాడు. దేవుడు మాంసమును తిన్నాడు. దేవుడు నీళ్లు త్రాగాడు. దేవుడు నిద్రపోయాడు. దేవుడు ఏడ్చాడు. ఆయన మనలో ఒకని వంటి వాడయ్యాడు. రమ్యముగా బైబిల్లో పోల్చబడి ఉన్నది. అది పైనున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇప్పుడు అది మనలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ. మూడో వ్యక్తి కాదు, ఒకే వ్యక్తి. దేవుడు క్రిందికి దిగివచ్చి శరీరధారిగా మారి క్రీస్తులో మరణమును మరణించాడు. ఆ ప్రకారము దానిలో ప్రవేశించి సహవాసం చేయుటకు సంఘమును శుద్ధి చేయగలడు. దేవుడు సహవాసము ప్రేమిస్తాడు. మొదటిసారి ఆయన మనిషిని తయారు చేసినది సహవాసం కొరకే. కెరూబులతో దేవుడు ఒంటరిగా జీవించాడు. ఇప్పుడు గమనించండి, ఆయన మనిషిని చేశాడు మరియు మనిషి పడిపోయాడు. కాబట్టి ఆయన దిగివచ్చి మనిషిని విమోచించాడు. కారణమేమనగా ఆరాధించబట్టును దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు అనే మాటకి భావము ఆరాధనకు మూలమైన వాడు. మరియు అదే అగ్నిస్తంభముగా మన మధ్యకు వస్తుంది. మన హృదయములను మోచున్నది అదియే. అదే దేవుడు మాట్లాడాడు, వెలుగు కలుగునుగాక, మరియు వెలుగు కలిగినది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నేను ఈ ఉదయమును మాట్లాడినట్లుగా దేవుడు తన గుణలక్షణములతో ఒంటరిగా నివసించాడు. అది ఆయన తలంపులు. అక్కడ ఏమీ లేదు, దేవుడు మాత్రమే ఉన్నాడు. కాని ఆయన తలంపులను కలిగి ఉన్నాడు. ఒక గొప్ప నిర్మాణకును వలె కూర్చుని ఆయన మనసులో ఉన్నదాన్ని, తాను ఆలోచించిన దాన్ని గీచు, దాన్ని నిర్మించబోచున్నాడు, సృష్టిస్తాడు. ఇప్పుడు సృజించుడు కాదు, సృజించబడి ఉన్న దేన్నో తీసుకుని మరొక రూపంలోనికి తయారు చేస్తాడు. కారణము, దేవుడు ఒక్కడు మాత్రమే సృజించగలడు. ఆయన ఏమి చేయబోచున్నాడో తన మనసులోనికి వచ్చిన దాన్ని, అదే ఆయన యొక్క తలంపులు, అది ఆయన యొక్క కోరికలు. ఇప్పుడు అది ఓ తలంపు. తరువాత ఆయన దాన్ని మాట్లాడతాడు. అప్పుడు అది మాట, ఒక మాట, ఒక తలంపు. అది వ్యక్తపరచబడినప్పుడు అది ఒక మాట అయ్యున్నది. కాబట్టి అది దేవుని యొక్క గుణలక్షణములు. తరువాత అది ఒక తలంపుగా మారుతుంది. తరువాత ఒక మాట. గమనించండి, ఈ రాత్రి నిత్యజీవమును కలిగిన వారు ఆయనలో మరియు ఆయనతో ఉండి ఉన్నారు. కనీసము ఒక దూత, నక్షత్రము, కెరూబు లేక మరేదైనను లేకముందే వారు ఆయన ఆలోచనలో ఉన్నారు. అదే నిత్యమైనది. నీవు నిత్యజీవమును కలిగి ఉన్నట్లయితే నీవు ఎల్లప్పుడూ ఆయనతో ఉండి ఉన్నావు. నీవు ఒక జీవుగా ఇక్కడ ఉండడు కాదు, కాని ఆ అనంతుడైన దేవునిలోని రూపము మరియు ఆకారమై ఉన్నావు. ఆయన అనంతుడు కాకపోయినట్లయితే ఆయన దేవుడు కాదు. దేవుడు అనంతుడుగా ఉండవలసినాడు. మనము పరిమితి గలవారము. ఆయన అనంతుడయ్యున్నాడు. ఆయన సర్వాంతర్వ్యామి, సర్వజ్ఞాని మరియు సర్వశక్తిమంతుడు. ఆయన అలా ఉండకపోయినట్లయితే అప్పుడు ఆయన దేవుడుగా ఉండలేడు. ఆయన అన్నియూ ఎరిగినవాడు, అన్ని స్థలములు. కారణము ఆయన సర్వాంతర్వ్యామి, సర్వజ్ఞాని. అది ఆయన్ను సర్వాంతర్వ్యామిగా చేస్తుంది. ఆయన ఒక వ్యక్తి అయ్యున్నాడు. ఆయన గాలి వంటి వాడు కాదు. ఆయన ఒక జీవి. ఆయన ఒక గృహంలో నివాసం చేస్తాడు. సర్వజ్ఞాని అయినందున అన్నిటినీ ఎరిగినవాడు. అది ఆయనను సర్వాంతర్వ్యామిగా చేస్తుంది. కారణము జరుగుతున్న సమస్తము ఆయన ఎరుగును. ఆయన ఎరుక్కుండా కంటి రెప్పలను కొట్టు ఏగా ఒక్కటైనను అక్కడ ఉండలేదు. ప్రపంచం అన్నది అక్కడ లేకముందు అది ఎన్నిసార్లు దాన్ని కన్నులతో రెప్పలు కొడుతుందో ఆయనకు తెలుసు. ప్రపంచం అన్నది ఎన్నడైనా లేకమునిపే అది దానిలో ఎంత క్రొవ్వును కలిగి ఉన్నదో ఆయనకు తెలుసు. అదే అనంతుడైన వాడు. మన మనస్సుల్లో దాన్ని మనం గ్రహించలేము. కాని అది దేవుడయ్యున్నాడు. దేవుడు అనంతుడైన వాడు. గుర్తుంచుకోండి, నీవు, నీ కన్నులు, నీ రూపము, నీవు ఏమై ఉన్నప్పటికీ ప్రారంభము నుండి నీవు ఆయన యొక్క ఆలోచనలో ఉన్నావు. ఒకే సంగతి ఏమనగా నీవు వాక్యము యొక్క వ్యక్తపరచుటి అయి ఉన్నావు. ఆయన దాన్ని తలంచిన తర్వాత ఆయన దాన్ని మాట్లాడాడు మరియు నీవు ఇక్కడ ఉన్నావు. అది అలాగును కాకపోయినట్లయితే, నీవు ఆయన యొక్క ఆలోచనలో లేకపోయినట్లయితే నీవు ఎన్నడైనా ఇక్కడుండే మార్గము ఏమాత్రమునూ లేదు. ఎలాగనగా ఆయన మాత్రమే నిత్య జీవమునిచ్చువాడై ఉన్నాడు. లేఖనములను మనం ఎలా చదువుతున్నామో నీకు గుర్తున్నదా? ఇచ్చించువాని వలన కాదు, లేక పరిగెత్తువాని వలన కాదు, కాని దేవుని బట్టియే. అదేమనగా ఆయన యొక్క ముందు నిర్ణయము నమ్మకముగా నిలబడాలి. ఆయన ఎవరినైనా ఏ సమయంలోనైనా ఎన్నుకున్ను. దేవుడు తన ఎన్నికలో సార్వభౌముడయ్యున్నాడు. అది నీకు తెలుసా? దేవుడు సార్వభౌముడయ్యున్నాడు. ప్రపంచమును ఒక మంచి విధానములో తయారు చేయాలని ఆయనకు చెప్పుటకు ఆ వెనుక ఎవరున్నారు? ఆయన తన పనిని తప్పుగా చేస్తున్నాడని ఎవరు సాహసించి ఆయనకు చెప్పగలరు? వాక్యమే దానికయ్యది ఎంతో సార్వభౌమికమైనది. ప్రత్యక్షత సైతము సార్వభౌమికమైనది. ఆయన ఇచ్చించు వారికి ఆయన బయలుపరుస్తాడు. ప్రత్యక్షత దానికయ్యది దేవునిలో సార్వభౌమికమయ్యున్నది. అందుకే ప్రజలు వారేమి చేస్తున్నారో వారికి తెలియక ఆ కార్యములను గుద్దుచున్నారు. వాటిని చూసి ఎగురుతున్నారు. వాటిని పొడి చేస్తున్నారు. దేవుడు తన పనులలో సార్వభౌముడయ్యున్నాడు. ఇప్పుడు ఆదియందు ఆయన గుణలక్షణములను మనం కనుగొంటాం. ఇప్పుడు నీవు ఆయనతో అప్పుడే ఉండియున్నావు. అప్పుడు జీవగ్రంథము దృశ్యములోనికి వస్తుంది. ఇప్పుడు ప్రకటన 13వ అధ్యాయములో మనం చదువుతాము 8వ వచనము. అదేమనగా ఈ చివరి దినముల్లో ఆ మృగము భూమిపైకి వస్తుంది. జగదుత్పత్తి మొదలుకుని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు లేని భూమి మీద ఉన్న వారందరినీ అది మోసగిస్తుంది. దాన్ని ఆలోచించండి. యేసు ఎన్నడైనా జన్మించక ముందు, ఆయన భూమి మీదకు వచ్చుటకు 4000 సంవత్సరములకు ముందు, మరియు నీవు భూమి మీదకు వచ్చుటకు 8000 సంవత్సరములకు ముందు, యేసు దేవుని మనస్సులో ఉన్నాడు. లోక పాపముల కొరకు చనిపోయాడు. మరియు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం తయారు చేయబడింది. మరియు జగత్తు పునాదికి ముందే గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉన్నది. అది బైబిల్ సత్యమయ్యున్నది. చూడు, నీ పేరు దేవుని ద్వారా నిర్ధారించబడి జగత్తు పునాదికి ముందే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నీవు ఆయన గుణలక్షణములలో ఉండి ఉన్నావు. అది నీకు గుర్తులేదు. లేదు, కారణము నీవు ఆయన జీవములో భాగమయ్యున్నావు. నీవు ఒక దేవుని కుమారుడిగా లేక ఒక దేవుని యొక్క కుమార్తెగా మారినప్పుడు నీవు దేవునిలో ఒక భాగమయ్యున్నావు. సరిగ్గా నీవు నీ యొక్క భూసంబంధమైన తండ్రిలో ఒక భాగమయ్యున్నట్లుగా. అది సత్యము. నీవు భాగమయ్యున్నావు. పురుషుడు హెమోగ్లోబిన్ ను, రక్తమును కలిగి ఉన్నాడు. అది అండములోనికి వెళ్లినప్పుడు అప్పుడు నీవు నీ తండ్రిలో ఒక భాగముగా మారుస్తున్నావు. నీ తల్లి కూడా నీ తండ్రిలో భాగమయ్యున్నది. నీ తల్లి కూడా నీ తండ్రిలో భాగమయ్యున్నది. కాబట్టి మీరందరూ మీ తండ్రిలో ఒక భాగమయ్యున్నారు. మహిమ సంఘశాఖను మొత్తముగా బయటికి వెళ్లనివ్వండి. నిశ్చయముగా చేస్తుంది. అన్నిటిలో దేవుడు ఒకే స్థలము. ఇప్పుడు ఆయన గుణలక్షణములను గమనించండి. అప్పుడు గుణలక్షణములలో మొదటిది దేవుడు, తలంపు. దానికే ఇది గుణలక్షణము, వ్యక్తపరచబడకుండా అంతా ఒకరిలోనే ఉన్నది. తరువాత రెండవదిగా తను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు ఆయన వాక్యముగా మారాడు, మరియు అప్పుడు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 1వ వచనం గమనించండి, ఇది ఆదియందు కాని దానికి ముందు నిత్యత్వము. గమనించండి, ఆదియందు వాక్యముండెను. కాలము ఆరంభమైనప్పుడు అది వాక్యమయ్యుండెను, కాని అది వాక్యం కాకముందు అది ఒక గుణలక్షణముగా ఉండెను, ఒక తలంపుగా ఉండెను. అప్పుడు అది వాక్యముగా వ్యక్తపరచబడెను. ఇప్పుడు ఆ మర్మయుక్తమైన మనిషి ఎవరో, మెల్కీసెదక్ ఎవరో మనం కనుగొందాం. గమనించండి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడయ్యుండెను. అప్పుడు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఇప్పుడు దాన్ని అక్కడ పట్టుకుని ఉండండి. గమనించండి, ఆయన మొదటి జీవి ఆత్మయ్యున్నాడు. దేవుడు సజాతీయతమైన వాడు, మంచిది, గొప్ప, నిత్యుడైన వాడు. రెండవదిగా ఆయన తను తాను శరీర రూపంలోనికి రూపించుకున్నట్టు ప్రారంభించను. ఒక వాక్య శరీరముగా పిలువబడింది. వాక్యము ఒక శరీరం. అప్పుడు ఆ స్థితిలోనే ఆయన అబ్రహామును కలుసుకున్నాను. ఆయన మెల్కీసెదక్ గా పిలువబడ్డాడు. ఆయన వాక్య శరీరములో ఉన్నాడు. మరియు ప్రభువు చిత్తమని ఎలా కొన్ని నిమిషంలో దానిని రుజువు చేద్దాము. మనం దాని యొద్దకు వెళదాం. ఆయన వాక్యమయ్యుండెను. థియోఫనీ అదే వాక్య శరీరం అనగా దాన్ని నీవు చూడలేవు. అది తిన్నగా ఇక్కడే ఉండగలదు, అయినను నీవు దాన్ని చూడలేవు. అది సరిగ్గా టెలివిజన్ వలె ఉన్నది. అది మరొక పరిమాణంలో ఉన్నది. టెలివిజన్ ప్రజలు ఇప్పుడు తిన్నగా ఈ గది గుండా కదులుచు పాడుచున్నారు. అక్కడ రంగులు కూడా ఉన్నాయి, కాని కన్ను 5 పంచేంద్రియములకు మాత్రమే పరిమితమై ఉన్నది. నీ పూర్తి జీవి పంచేంద్రియములకు మాత్రమే లోబడి ఉన్నది. చూపు ఎంత పరిమితితో చూడగలదో నీవు అంత మాత్రమే పరిమితిని కలిగి ఉన్నావు. కాని అక్కడ మరొక పరిమాణం ఉన్నది. అది రూపాంతరము ద్వారా మాత్రమే చూడగలము. అదే టెలివిజన్. ఇప్పుడు టెలివిజన్ ఒక చిత్రమును ఉత్పత్తి చేయలేదు. టెలివిజన్ దాని కాలువ గుండా ఒక వలయములోనికి ప్రసారం చేయగలదు. అప్పుడు టెలివిజన్ తెర దాన్ని పట్టుకుంటుంది. కాని ఆరంభము నుండే అక్కడ ఆ చిత్రమున్నది. ఆదాము ఇక్కడ ఉండగా టెలివిజన్ ఉన్నది. కర్మేలు పర్వతం మీద ఏలియా ఉండగా టెలివిజన్ ఇక్కడ ఉన్నది. గలిలీ సముద్ర తీరం వెంబడి నజరేయుడైన యేసు నడిచినప్పుడు టెలివిజన్ ఇక్కడ ఉన్నది. కాని ఇప్పుడు నీవు దాన్ని కనిపెడుతున్నావు. ఆ వెనుక వారు దాన్ని నమ్మి ఉండేవారు కాదు. అలాంటి సంగతి చెప్పినందుకు నీవు ఒక పిచ్చివాడవుగా ఉండేవాడు. కాని ఇప్పుడు అది ఒక యథార్థతగా ఉన్నది. క్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు అది ఆ ప్రకారముగానే ఉన్నది. దేవుని యొక్క దూతలు ఇక్కడ ఉన్నారు. ఒక దినమున రానున్న గొప్ప వియేండ్ల పాలనలో అది టెలివిజన్ మరి లేక దేనికంటేనూ అది ఎక్కువ యథార్థంగా ఉంటుంది. ఎందుకంటే వారిక్కడ ఉన్నారు. ఆయన తన్ను తాను ఆయన సేవకులలో ముసుగు వేయబడిన వాడై తాను చెప్పుకుని ఉన్న ఆయన గొప్ప రూపములో తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మరియు తను తాను రుజువు చేసుకునిచున్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఆత్మరూపంలో ఉన్నాడు. తరువాత ఆయన ఒక ముసుగును ధరించిన రూపంలో వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అబ్రహామునకు ఒక ముసుగును ధరించిన వాడుగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిచుండగా ఇక్కడ మెల్కీసెదక్ ఆయనతో మాట్లాడినాడు. మొన్నటి దినమున టూసాన్ వార్తాపత్రికలో నేను ఒక వ్యాసమును చదువుతున్నాను. అక్కడ ఒక స్త్రీ రోడ్డు మీద కారు నడుపుకుని వెళుతున్నది. 40 లేక 50 మైళ్ల వేగంతో వెళుతూ ఆమె ఒక కోటు వేసుకుని ఉన్న ఒక వృద్ధ మనిషిని ఆమె గుద్దియున్నది. ఆమె కేకలు వేయచ్చు తన కారును ఆపింది. అది అతన్ని గాల్లోనికి విసిరివేసింది. తిన్నగా అది ఏమీ లేని ఎడారిలోనే. అతనిని కనుగొనుటకు ఆమె వెనుకకు పరిగెత్తింది. కాని అతడక్కడ లేడు. కాబట్టి ఆమె ఏమి చేసింది? కొందరు అది సంభవించడం చూశారు. అతని పైకోటుతోనే గాలిలోనికి ఎగిరిపోవటం వారు చూశారు. కాబట్టి వారు అతన్ని కనుగొనుటకు వెనుకకు పరిగెత్తారు. ఆ మనిషిని వారు ఎక్కడనూ కనుగొనలేకపోయారు. వారు పోలీసు బలగాన్ని పిలిచారు. పోలీసులు ఆ స్థలమును పరీక్షించుటకు బయటకు వచ్చారు, కాని అక్కడ ఎవరునూ లేరు. బాగుంది, వారిలో ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చారు. కారు పేలిన శబ్దం చేసింది, అతడు గాలిలోనికి పైకి వెళ్లాడు. ప్రతి ఒక్కరూ దాన్ని చూశారు. ఎన్నో సాక్ష్యములు, రెండు లేక మూడు కార్లు నిండా ఉన్న ప్రజలు అది సంభవించడం చూశారు. దాన్ని కనుగొన్నప్పుడు 5 సంవత్సరముల క్రితము సరిగ్గా కోటు ధరించిన ఒక వృద్ధుడు గుద్దబడి అదే స్థలములో చనిపోయినాడు. నీవు ఈ స్థలమును విడిచినప్పుడు నీవు చనిపోలేదు, నీవు తప్పక తిరిగి రావాలి. నీవొక పాపివైనా సరే ఈ శరీరంలో నీవు జరిగించిన కార్యముల ప్రకారము నీకు తీర్పు తీర్చబడవలసి ఉన్నది. ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను మరొకటి మన కొరకు కనిపెట్టుచున్నది. ఆ మాట ఎన్మార్ఫి అనగా ముసుకును ధరించుట. ఇప్పుడు దేవుడు ఈ దశలో, ఇది ఆయన సృష్టి యొక్క దశ అయి ఉన్నది. తరువాత శరీరముగా రూపుదిద్దబడ్డాడు యేసు. దేని నుండి? ఆ గొప్ప ప్రారంభము నుండి, ఆత్మ నుండి. వాక్యముగా క్రిందికి దిగి వచ్చాడు, దాన్నే బయటికి తెచ్చాడు. వాక్యము ఇంకా తను తాను తయారు చేసుకోలేదు, అది బయటకు మాట్లాడబడింది, ముసుకు ధరించింది. తరువాత ఆయన శరీరధారయ్యాడు యేసు. పాపులమైన మనందరి కొరకు మరణమును రుచూచుటకు మత్తుడయ్యాడు. అబ్రహాము ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయన మెల్కీసెదెకయ్యున్నాడు. చివరగా ముగింపులో ఈ గుణలక్షణములన్నీ ఏమి చేస్తాయో వాటినిక్కడ విప్పుచున్నాడు. ప్రతి అబ్రహాము యొక్క కుమారుడు, ప్రతి విశ్వాసపు కుమారుడు పరిపూర్ణంగా దాన్నే చేస్తాడు. కాని మనం ఎలా రావలసి ఉన్నదో గమనించాలని నేను కోరతాను. ఒక రక్త సంబంధి అయిన విమోచకుడిగా ఆయన ఎలా శరీరములో రావలసినదో, ఇంకా రూతు మరియు బోయాజులో ఆయన ప్రత్యక్షపరచబట్టును మనం చూస్తాం. కాని ఒక థియోఫని అనగా ఒక దృశ్య అదృశ్యమైన శరీరము. ఈ వాక్యము శరీరమునకు కట్టుబడి ఉన్నది, మరియు అది మార్పు చెందుటకు భయానా కొరకు ఎదురు చూస్తున్నది. ఇప్పుడు ఆయనకు కుమారుడుగా మీకు ఉన్న తేడా ఏమనగా, ఆయన ప్రారంభంలో ఆయన ముసుకువేయబడిన దేహంలో ఉన్నాడు. తరువాత ఆయన మెల్కీసెదెకు అనే వ్యక్తి రూపంలో ఆయన జీవించి ఉన్నాడు. ఇక ఎంతమాత్రము మెల్కీసెదెకు గురించి మనం వినము. కారణమేమనగా ఆయన యేసుక్రీస్తుగా మారాడు. మెల్కీసెదెకు యాజకుడై ఉన్నాడు, ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుగా మారాడు. ఇప్పుడు మీరు దాన్ని దాటవేసి ఉన్నారు. ఏలైనగా ఆ రూపంలో ఆయన అన్ని సంగతులను ఎరిగియున్నాడు. నీవు ఆదాము వలె నా వలె వచ్చి ఉన్నావు. మీరు ఎన్నడూ దాన్ని ఇంకా గ్రహించి ఉండలేదు. శోధించబట్టుకు శరీర గుణలక్షణంలోనికి మారావు. కాని ఈ జీవితం ఇక్కడ ముగించబడినప్పుడు ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను మన కొరకు మరొకటి ఇదివరకే కనిపెట్టుచున్నది. అక్కడికే మనం వెళతాము, అది వాక్యమై ఉన్నది. అప్పుడు మనము వెనుకకు చూసి మనం ఏమి చేసి ఉన్నామో చూడగలం. ఇప్పుడు మనకు అది అర్థం కాదు. మనం ఎన్నడూ వాక్యంగా మారలేదు. మనము రక్తమాంసములు గల మనిషిగా మారాము, వాక్యముగా కాదు. కాని అది దాన్ని తేటగా తేటపరుస్తుంది. ఏలైనగా నీవు ఆరంభములో నీవు ఒక తలంపుగా ఉండనదే నీవు ఎన్నడూ వాక్యంగా మారవు. అది దేవుని యొక్క ముందు నిర్ణయమును రుజువు చేస్తుంది. చూడండి, నీవు ఒక తలంపుగా ఉండనదే నీవు ఎన్నడూ వాక్యంగా మారవు. నీవు మొదట ఆయన ఆలోచనలో ఉండవలసినది. కాని మీరు చూడండి, శోధనను తాడుకున్నట్టు గాను నీవు నీ వాక్య శరీరమును దాటి రావలసిండెను. పాపం చేత శోధించబట్టుకు నీవు శరీరములోనికి దిగి రావలసి ఉండెను. మరియు అప్పుడు నీవు నిలబడినట్లయితే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యద్దకు వత్తురు, మరియు అంత్యదినమున నేను వారిని లేపుదును. చూడు, మొదట నీవు ఉండవలసి ఉన్నావు. అప్పుడు మీరు చూడండి, అతడు తిన్నగా క్రిందకు ఆ క్రమమైన వంశావళి గుణలక్ష్యముల నుండి జగత్తు పునాదికి ముందే అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు దాని నుండి అతడు వాక్యంగా మారాడు, థియోఫనీగా అనగా అది కనబడుతుంది, అదృశ్యమైపోతుంది. ఆయన శరీరంగా మారి మరలా వెనక్కి వెళ్లిపోయాడు. అదే శరీరములో ఒక మహింపచ్చబడిన స్థితికి పునరుద్ధానం చెందాడు. కాని నీవు పాపము ద్వారా శోధించబడటానికి నీ వాక్య శరీరము అనగా థియోఫనీని దాటి మాంసపు మనిషిగా మారావు. తరువాత ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను మన కొరకు మరొకటి ఇదివరకే కనిపెట్టుచున్నది. ఇంకా మనము ఆ శరీరములను పొందలేదు. కానీ చూడండి, ఈ శరీరము దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు నీలోని అమర్త్య జీవము అది నీ శరీరము దేవునికి లోబడినట్లుగా చేస్తుంది. హల్లెలూయ. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, అతడు పాపము చేయజాలడు. Romans 8:1 ప్రకారము కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియూ లేదు. వారు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకునివారు. అక్కడే నీవున్నావు. చూడు, అది నీ శరీరమును లోపరుచుతుంది. ఓ, నేను సారా త్రాగుట మానివేసినట్లయితే అని నీవు చెప్పనవసరం లేదు. నేను ఫలానా ఫలానా దాన్ని కేవలము క్రీస్తులో ప్రవేశింపము మరియు అంతయు సమాప్తమైనది. చూడండి చూడండి, యాలేనగా నీ శరీరము ఆత్మకు లోబడుతుంది. అది ఎంతమాత్రము లోక కార్యములకు లోను కాదు. అవి చనిపోయినవి, అవి చనిపోయినవి. నీ పాపములు బాప్తిస్మములో సమాధి చేయబడ్డాయి మరియు నీవు క్రీస్తులో నూతన సృష్టిగా మారావు. నీ శరీరము ఆత్మకు లోబడుతుంది, సరైన జీవితమును జీవించుటకు ప్రయత్నిస్తుంది. స్త్రీలు తాము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటూ బయటికి వెళ్లి పొట్టి బట్టలు ధరించి అలాంటి పనులు చేస్తున్నారు. నీవు దాన్ని ఎలా చేయగలవు? నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ నిన్ను అలాంటి కార్యములు ఎనడైనా చేయుటకు ఎలా అనుమతిస్తుంది? అది అలాగను ఉండరాదు. నిశ్చయముగా అది అలాగను ఉండదు. ఆయన మురికి ఆత్మ కాడు, ఆయన పరిశుద్ధాత్మ అయ్యున్నాడు. ఆ ఆత్మకు నీవు లోబడినప్పుడు అది నీ యొక్క పూర్తి జీవిని ఆత్మకు లోబడినట్లుగా అది నిన్ను త్రోస్తుంది. ప్రపంచంలోని ఆత్మ ఏదో కాదు గాని ప్రత్యక్షపరచబడిన లేక బ్రతికించబడిన వాక్య విత్తనమైనది. హల్లెలూయా, సజీవం చేయబడింది. అది చేయవద్దని బైబిల్ చెప్పినప్పుడు శరీరము త్వరగా దాని నుండి వైదొలుగుతుంది. అక్కడ ఏ ప్రశ్నయూ లేదు. అది ఏమయ్యున్నది? అది పునరుద్ధానం యొక్క భయానాయి ఉన్నది. ఈ శరీరము మరలా లేపబడుతుంది. కారణమేమనగా అది ఇదివరకే ప్రారంభమైంది. అది ఒకప్పుడు పాపమునకు మురికికి కుళ్లిపోవుటకు అది లోనయ్యున్నది. కాని ఇప్పుడు అది భయానాను కలిగి ఉన్నది. అది పరలోకం వైపు తిరిగి ఉన్నది. ఇప్పుడు ఆ భయానాతోనే నీవు ఎత్తబట్టులోనికి వెళుతున్నావు. అది భయానాయ్యున్నది. ఒక రోగి పడియుండి చనిపోతున్నాడు. మరణము తప్ప ఏమీయూ మిగలదు. అంత మట్టుకే సంభవించేది. క్యాన్సర్ తో మరియు క్షయవ్యాధితో తినివేయబడిన ప్రజల ఛాయలను నేను చూసి ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత పరిపూర్ణంగా బలంగా మామూలు స్థితికి రావటం చూశాను. అక్కడ దైవిక స్వస్థత లేని ఎడ్ల అప్పుడు అక్కడ పునరుద్ధానం లేదు. ఏలైనగా దైవిక స్వస్థత పునరుద్ధానం యొక్క భయానా అయ్యున్నది. ఆమెన్. భయానా డబ్బనగా ఏమిటో మీకు తెలుసా? మీకు తెలుసా? అది ఖాయము చేస్తూ చెల్లించబడిన మొత్తము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నుండి ఉన్నాం. గమనించండి, ఎంత అద్భుతంగా ఉన్నదో. మనము ఆయనను ప్రేమిస్తాం. ఇప్పుడు ఈ శరీరము ఆత్మకు లోబడుతుంది. వాక్య రూపంలోనికి మనం ఇంకా ప్రవేశింపలేదు. మనం ఇంకనూ శరీర రూపంలోనే ఉన్నాము, కాని వాక్యమునకు బద్దులమై ఉన్నాము. శరీరములోని మరణము మనలను అక్కడికి తీసుకుని వెళుతుంది. అదే కార్యం సరిగ్గా ఒక చిన్న బిడ్డ గురించి ఆలోచించండి. మీరు ఒక స్త్రీని తీసుకోండి. ఆమె ఎంత చెడ్డదైనప్పటికీ, ఆమె గర్భముతో ఉన్నప్పుడు ఆమె తల్లి కాబోటు సిద్ధంగా ఉన్నది. ఆ బిడ్డ పుట్టకు ముందు ఆమెను గమనించండి. ఆమె ఎంత క్రూరమైన స్త్రీ అయినప్పటికీ నేను లెక్క చేయను, ఆమె నిజమైన దయగలదిగా మారుతుంది. ఆమె యొక్క శబ్దమును గూర్చి అక్కడ ఏదో ఉన్నది. చిన్న బిడ్డ ద్వారా ఆమె తల్లిగా మారుటకు సిద్ధమైనప్పుడు ఆ చిన్న తల్లిని చూసుటకు ఆమె దైవ భక్తి గలదిగా కనపడుతుంది. అది ఎందుచేత? ఇప్పుడు ఆ చిన్న శరీరము ఇంకా సజీవం కాలేదు. చూడండి, అది మాంసమును మరియు కండరములను మాత్రమే కలిగి ఉన్నది. ఆ చిన్న బిడ్డ ఎగురుచున్నది, ఆ కండరములు కదులుచున్నవి. అయితే అది తల్లి గర్భము నుండి ముందుకు వచ్చినప్పుడు దేవుడు దానిలోనికి జీవాత్మను ఊపుతాడు మరియు అప్పుడు అతడు అరుస్తాడు. చూడండి, ఒక సహజమైన శరీరం ఏర్పడినంత నిశ్చయముగా అది జన్మించిన వెంటనే దాన్ని స్వీకరించుటకు ఒక ఆత్మ సంబంధమైన శరీరము దాన్ని స్వీకరించుటకు వెళుతుంది. తరువాత ఒక మనిషి పరలోకము నుండి తిరిగి జన్మించినప్పుడు అతడు క్రీస్తులో ఆత్మ సంబంధమైన బిడ్డగా మారతాడు. మరియు తరువాత మాంసపు వస్త్రము విడిచిపెట్టబడినప్పుడు అక్కడ ఒక సహజమైన శరీరం ఉన్నది, ఒక వాక్య శరీరము. మనం వెళ్లేది చేతులతో నిర్మించబడింది కాదు, లేక ఒక స్త్రీ ద్వారా పుట్టిన దానిలోని కాదు. తరువాత ఆ దేహం తిరిగి వచ్చి మహింపరచబడిన దేహమును తీసుకుంటుంది. ఆ కారణం బట్టి యేసు చనిపోయినప్పుడు పాతాళములకు వెళ్లి చెరలో ఉన్న ఆత్మలకు బోధించి ఉన్నాడు. తిరిగి అదృశ్య శరీరముగా మారి ఉన్నాడు. ఓ అమోఘముగా ఉన్నది, దేవునికి స్తుతులు. 2 కొరింథీ 5:1 ప్రకారము ఈ భూ సంబంధమైన శరీరము, ఈ భూమి మీద ఉన్న మన గుడారము శిథిలమైపోయినను మన కొరకు మరొకటి ఉన్నది. ఒక గుణలక్షణముగా చిన్నగా దేవుని నుండి వచ్చుటకు మనము దాన్ని దాటవేసి ఉన్నాము. ఆదామునకు జరిగినట్లుగా శోధించబట్టుకు, పాపము చేత పరీక్షించబట్టుకు శరీరంగా మారియున్నాము. అయితే ఆ వాక్య పరీక్ష సమాప్తము కాగానే జగత్తు పునాదికి ముందే మన కొరకు సిద్ధపరచబడిన ఈ శరీరము నొద్దకు తీసుకుని పోబడతాము. ఇక్కడ శోధించబట్టుకు మరియు పరీక్షించబట్టుకు మనము వాక్యమును దాటి దాని చుట్టూ వచ్చి ఉన్నాము. మనము దాని గుండా వచ్చి ఉంటే అక్కడ మనకు శోధన ఉండేది కాదు, మనము అప్పుడు అన్ని ఎరిగి ఉండేవారము. ఆ కారణం బట్టి యేసు అన్నిటినీ ఎరిగి ఉన్నాడు. కారణము శరీరముగా మారటకు ముందు ఆయన వాక్యమై ఉన్నాడు. అప్పుడు మనము వాక్యముగా మారతాం. వాక్యములో పాలు పొందుటకు, వాక్యం మీద భుజించుటకు ఆది నుండి ముందుగా నిర్ణయించబడినందున మనము వాక్య పోలికలోనికి ఇక్కడ నిర్మించబడుచున్నాం. నీవు నీ యొక్క ప్రయాణమును ప్రారంభించినప్పుడు ఆది నుండి నీవు కలిగి ఉన్న ఆ జీవపు నిప్పు రవ్వను నీవు చూస్తావు. మీలో అనేక మందికి అది గుర్తుంటుంది. మీరు ఈ సంఘములో చేరారు మరియు ఆ సంఘములో చేరారు. మీరు దీన్ని మరియు దాన్ని ప్రయత్నించారు. ఏది నిన్ను తృప్తిపరచలేదు, అది నిజం. కాని ఒక దినమున నీవు దాన్ని గుర్తించావు, నిజము. మొన్నటి రాత్రి నేను ఒక స్థలంలో దాన్ని గురించి ఉపదేశించున్నాను. అది కాలిఫోర్నియా లేక ఆరిజోన్లో అని నేను అనుకుంటాను. ఓ చిన్న కథను నేను అక్కడ చెప్పి ఉన్నానని నేను నమ్ముతాను. ఆ మనిషి పక్షిరాజు యొక్క గుడ్డును ఒక కోడిపెట్ట కింద పొదగవేసి ఉన్నాడు. అది దాన్ని పొదిగినప్పుడు ఆ కోడి పిల్లలు ఎన్నడైనా చూడని ఒక వింతగా కనపడు పక్షి అయ్యున్నది. కాని అది చుట్టూ నడిచింది. అది వాటి మధ్యలో ఒక మురికి దానిలాగా ఉన్నది. ఆ పెంట దెబ్బపై గీకుచు అది క్లక్మన శబ్దం చేయుట వాడికి అర్థం కాలేదు. వాడికి ఆలోచన అందలేదు. మీరు ఇక్కడికి వచ్చి విందు చేయండి, తీని వారులారా అని చెబుతుంది. కాని అది ఒక పక్షిరాజు అయి ఉన్నది. వాడు నిజముగా అలా తినలేడు. అది వాడి ఆహారము కాదు. కాబట్టి ఆమె మిడుతులను ఇంకా వీటినో పట్టుకుని, నీకు తెలుసా, ఆ చిన్న కోడి పిల్లలను పిలుస్తుంది. అప్పుడు ఆ చిన్న కోడి పిల్లలనియు అక్కడికి దాని వెంబడి వెళ్లి క్లక్కమని శబ్దం చేసి వాటిని తింటున్నాయి. కాని చిన్న పక్షిరాజు దాన్ని చేయలేకపోయింది. అది వాడికి సరైనదిగా కనపడలేదు. కాబట్టి ఒక రోజున వాడి తల్లి దాన్ని వెతుకుతూ వచ్చింది. వాడు కోడి శబ్దమును వింటున్నాడు. వాడు కోడి శబ్దమును చేయటకు ప్రయత్నించాడు. కాని వాడు దాన్ని చేయలేకపోయాడు. వాడు కోడి పిల్లవలే అరుచుకు ప్రయత్నించాడు. కాని వాడు దాన్ని చేయలేకపోయాడు. చూడండి, వాడు ఒక పక్షిరాజు అయ్యున్నాడు. వాడు ప్రారంభం నుండి ఒక పక్షిరాజు అయ్యున్నాడు. అతడు ఒక కోడి పెట్ట కింద పొదగబడ్డాడు. అది కొందరి సంఘ సభ్యులు వలె ఉన్నది. అది ఆ విధంగానే ఉంటుంది, అది నిజము. దరిదాపుగా అది ఒక మనిషి యొక్క చర్య అయ్యున్నది. కాని ఒక దినమున వాడి తల్లి పైగా ఎగిరి వచ్చి ఆమె అరిచింది. వాడు దాన్ని గుర్తించాడు. అది సరైనదిగా ధ్వనించింది. ఎందుచేత ఆరంభము నుండి వాడొక పక్షిరాజు అయి ఉన్నాడు. సువార్తతో లేక వాక్యముతో లేక యేసుక్రీస్తు యొక్క శక్తితో అది ఆ మార్గంలోనే ఉన్నది. ఒక మనిషి నిత్య జీవమునకు ముందుగా నిర్ణయించబడినప్పుడు సత్యము తన హృదయంలో మ్రోగుటను, దేవుని కేకను అతడు వింటాడు. దాని నుండి ఏదియు అతన్ని దూరంగా ఉంచలేదు. అద్భుతములు జరుగు దినములు జరిగిపోయినవని క్లక్ 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 అని సంఘము చెప్పవచ్చు. ఇక్కడ నిలబడి ఇది తినండి, మరియు అక్కడ నిలబడి అది తినండి. ధాన్యపు కుట్టు సరుకు ఇక ఎంత మాత్రము దానికి పనిచేయదు. వాడు వెళ్లిపోయాడు. అన్ని కార్యములు సాధ్యమే. వాడు భూమి మీద నుండి పైకి వెళ్లిపోయాడు. ఆ విధంగానే అనేక మంది క్రైస్తవులు భూమి మీద నుండి పైకి వెళ్లిపోతారు. నీ తల్లి అన్నది, కుమారుడా ఎగురు, నీవు ఒక పక్షిరాజు, నేను ఉన్న చోటికి పైకి రమ్ము. అతడు అన్నాడు, అమ్మా, నా జీవితంలో ఎన్నడూ నేను ఎగురలేదు. ఆమె అన్నది, సరే, నీవు ఎగురు, నీవు ప్రారంభము నుండే ఒక పక్షిరాజు, నీవు కోడిపిల్లవు కాదు. అతడు కొంచెం పైకి ఎగిరి రెక్కలాడించి కింద పడిపోయాడు. ఆ విధంగానే మనం చేస్తాం. మన విశ్వాసాన్ని వ్రాయబడిన దేవుని వాక్యంలో ఉంచి మనం ఎగురుతాం. అక్కడ ఏదో ఉన్నది, అదే నిత్యజీవమైనది. నీవు దానికి ముందుగానే నిర్ణయించబడి ఉన్నావు. వాడి తాత, అమ్మమ్మ పక్షిరాజు అయ్యున్నారు. మార్గమంతటి గుండా వెనుకకు వాడు ఒక పక్షిరాజు అయ్యున్నాడు. పక్షిరాజు ఇతర వాడితో కలగలుపు కాదు. వాడు ఒక సంకరజాతి కాదు. కాదు, వాడు ఒక పక్షిరాజు. అప్పుడు దేవుని యొక్క వాక్యమే పక్షిరాజు ఆహారమయ్యున్నదని నీవు గుర్తించిన తర్వాత నీవు ఇతర వాటిని విడిచిపెట్టావు. సజీవుడైన దేవుని యొక్క సజీవమైన పోలికలోనికి నీవు రూపుదిద్దబడి ఉన్నావు. నీవు నీ యొక్క వాక్య శరీరము నుండి విన్నావు. ఈ భూసంబంధమైన శరీరము శిథిలమైపోయినను మన కొరకు ఇంకొకటి కనిపెట్టుచున్నది. నీవంటావు, బ్రెన్హామ్ సోదరుడా, అది నిజమేనా? మంచిది, కొన్ని నిమిషముల పాటు కొన్ని పక్షిరాజులను మనం తీసుకుందాం. అక్కడ మోషే అని పేరు కలిగిన ఒక మనిషి ఉన్నాడు. బైబిల్లో ఒక ప్రవక్త పక్షిరాజుగా పిలువబడ్డాడని మనకు తెలుసు. అక్కడ మోషే అని పేరు కల ప్రవక్త ఉన్నాడు. ఒక దినమున దేవుడు ఆయన పిలిచాడు. అతన్ని ఆ దేశంలోనికి వెళ్లనివ్వలేదు. అతడు ఒక బండ మీద చనిపోయాడు. దూతలు అతన్ని తీసుకుని వెళ్లి సమాధి చేసినవి. అక్కడ మరొక మనిషి ఉన్నాడు, ఓ పక్షిరాజు. అతడు చనిపోవలసిన పని లేకుండాను. అతడు యోర్దాను గుండా నడిచాడు, మరియు దేవుడు ఒక రథమును క్రిందికి పంపాడు. ఈ మాంస వస్త్రము రాలిపోయింది, మరియు అతడు నిత్యమైన బహుమానమును పట్టుకున్నాడు. 800 సంవత్సరముల తర్వాత ఈ రూపాంతర కొండపై ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడ్డారు. మోషే శరీరము 100 సంవత్సరముల క్రితము కుళ్లిపోయినది. కాని ఇక్కడ అతడు ఎలాంటి రూపంలో ఉన్నాడంటే పేతురు, యోహాను, యాకోబు సైతము ఆయన్ను గుర్తుపెట్టారు. ఆమెన్. ఈ భూసంబంధమైన గుడారము శిథిలమైపోయినను నీవు దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నట్లయితే ఈ భూమి మీద వ్యక్తపరచబడి ఉన్నావు. నీవు ఈ లోకమును విడిచిన తర్వాత నీ కొరకు ఒక దేహము కనిపెట్టుచున్నది. అక్కడ వారు రూపాంతర కొండ మీద వారి వాక్య శరీరంతో నిలబడి ఉన్నారు. ఏలైనగా వారు ప్రవక్తలై ఉన్నారు, మరియు వాక్యము వారి యొద్దకు వచ్చింది. ఒకప్పుడు మరొక ప్రవక్త అయిన సమూయేలును కూడా మనం గమనిద్దాం. అతడు ఒక గొప్ప వ్యక్తి. అతడు ఇశ్రాయేలు బోధించాడు. వారు ఒక రాజును కలిగి ఉండకూడదని చెప్పాడు. అతడు అన్నాడు, నేనెన్నడైనా మీకు చెప్పిన ఒక్క విషయము ప్రభువు నామంలో నెరవేరకుండా ఉందా? వారన్నారు, లేదు, ప్రభువు నామమున నీవు చెప్పిన సమస్తము నెరవేరియున్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, మరియు అతడు చనిపోయాడు. దరిదాపుగా 3 లేక 4 సంవత్సరముల తర్వాత రాజు ఇబ్బందిలో పడ్డాడు. అది ఎన్నడైనా యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడక మునిపోయినది. అతడు పరదేశంలో ఉన్నాడు. అప్పుడు ఇందోర్లోని మంత్రకెత్తే ఎవరినో పిలిచి సౌలును ఆదరించమన్నది. అతడు పైకి నిలబడినప్పుడు ఆ మంత్రకెత్తన్నది, భూమిలో నుండి దేవతల పైకి వచ్చుట నేను చూస్తున్నాను. ఆ మనిషి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో కుళ్లిపోయి ఉన్నాడు. ఇక్కడ అతడు గుహలో తన ప్రవక్త యొక్క వస్త్రములతో నిలబడి ఉన్నాడు. అతడు ఇంకనూ ప్రవక్త అయి ఉన్నాడు. ఆమెన్. ఏలైనగా అతడు అన్నాడు, నీవు దేవునికి శత్రువుగా మారుడు చూడగా నీవు ఎందుకు నన్ను నా విశ్రాంతి నుండి పిలిచావు? అతడు ప్రవచించడాన్ని గమనించండి, రేపు రాత్రి ఈ వేళకు నీవు నాతో ఉంటావు. అతడు శరీరమును విడిచిపెట్టినప్పటికీ అతడు ఇంకనొక ప్రవక్త అయి ఉన్నాడు. చూడండి, అతడిక్కడ వాక్యములో భాగమై ఉన్నాడు, మరియు అతడు శరీర జీవితము నుండి జగత్తు పునాదికి ముందే అతను కొరకు సిద్ధపరచబడిన శరీరములోనికి తిరిగి వెళ్లిపోయి ఉన్నాడు. అతడు తన వాక్య శరీరములో ప్రవేశించాడు. అది వాక్యమయ్యున్నది. మీకు అర్థమైందా? ఇక్కడ నుండి తిరిగి వెళ్లినప్పుడు విశ్వాసులందరూ అక్కడికి వెళతారు. అప్పుడు ఆ రూపంలో అప్పుడు ముసుకు తొలగించబడింది. నీవు చూడు, నీవు వాక్యమయ్యున్నావు, ఇంకా నీవు దానిలోనికి ప్రవేశిస్తావు. ఓ చిన్న బిడ్డగా, కొన్ని క్షణముల క్రితము నేను చెప్పినట్లుగా ఇప్పుడు గమనించండి. ఈ విషయములను తెలుసుకున్నట్టుకు ఈ ముద్రలు విప్పబడినందుకు దేవునికి స్తోత్రము. అది నా ప్రార్థన అయి ఉన్నది. ఇప్పుడు మెల్కీసెదెక్ యొక్క నిజమైన ప్రత్యక్షత దృశ్యములోనికి వస్తుంది. ఏమిటి? ఆయన దేవుడై ఉన్నాడు. వాక్యము ఆయన శరీరముగా మార్కమునుపు దేవుడు వాక్యము. కారణము ఆయన అలాగను ఉండవలసినది. ఆయన తప్ప ఎవరునూ అమర్త్యులు కారు. చూడండి, నేను తండ్రిని తల్లిని కలిగి ఉన్నాను, మీరును కలిగి ఉన్నారు. యేసు తల్లిని మరియు తండ్రిని కలిగి ఉన్నాడు. కాని ఈ మనిషికి తండ్రి లేడు, తల్లి లేదు. యేసు ప్రారంభమైన ఒక కాలమును కలిగి ఉన్నాడు. ఈ మనిషి ప్రారంభం కాలేదు. యేసు తన ప్రాణమునిచ్చాడు. ఈ మనిషి ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు. అది ఎల్లప్పుడూ అన్ని వేళలా ఒకే మనిషి అయి ఉన్నాడు. దేవుడు దాన్ని నీకు బయలుపరుస్తాడని నేను నిరీక్షిస్తాను. ఆయన అన్ని వేళలా అదే వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన యొక్క బిరుదును గమనించండి, నీతికి రాజు. ఇప్పుడు హెబ్రీ 7:2 ప్రకారము నీతికి రాజు, సమాధానపు రాజు. ఆయన ఇద్దరు రాజులుగా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, హెబ్రీ 7:2 ప్రకారము నీతికి రాజు, సమాధానపు రాజు. ఆయన ఇక్కడ ఇద్దరు రాజులుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరములో వచ్చి ఆయన శరీరమును పైకి తీసుకున్నాడు. ప్రకటన 21:16 ప్రకారము ఆయన రాజులకు రాజుగా పిలువబడ్డాడు. అంతా కలిపి ఆ మూడు ఆయనే అయి ఉన్నాడు. చూడండి, రాజైన దేవుడు, రాజైన థియోఫని అనగా వాక్యము, రాజైన యేసు, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. అది అంతయు ఆత్మ శరీరము మనస్సు వలె సరిగ్గా కలుసుకున్నది. ఆయన ఇంకా తండ్రి అయి ఉన్నాడు. ఆత్మ, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్ని ఒకదాన్ని చేటుకు వచ్చినవి. నీతికి రాజు, ఆత్మ యొక్క గుణలక్షణము, వాక్య శరీరము, సమాధానపు రాజు, వాక్య శరీరము, మరియు శరీరములో ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. అదే వ్యక్తి. వాక్య శరీరములో మోషే ఆయన్ను చూశాడు. నిర్గమకాండము 33:2 ఆయన ఒక వాక్య శరీరమై ఉన్నాడు. మోషే దేవుని చూడాలనుకున్నాడు. అతడు ఆయన స్వరం వినాలనుకున్నాడు. ఆయన అతనితో మాట్లాడుతూ విన్నాడు. ఒక అగ్నిస్తంభంగా అక్కడ ఒక పొదలు ఆయన్ను చూశాడు. అతడు అన్నాడు, నీవెవరువు, నీవెవరువో నేను తెలుసుకుని కోరుచున్నాను. మోషే అన్నాడు, నీవు నన్ను చూడనిచ్చినట్లయితే నేను నీ ముఖమును చూడగోరుచున్నాను. ఆయన అన్నాడు, ఏ మనిషి నా ముఖమును చూడలేడు. ఆయన అన్నాడు, నేను దాటి వెళుచుండగా నా చేతిని నీ కన్నులపై ఉంచుతాను. నీవు నా వీపును చూడవచ్చును, నా ముఖమును చూడలేవు. చూడండి, అతడు చూసినప్పుడు అది ఒక మనిషి యొక్క వీపు వలె ఉన్నది. అది ఒక వాక్య శరీరము. అప్పుడు మోషేకు వచ్చిన వాక్యము, నేను ఉన్నవాడును. అది వాక్యమై ఉన్నది. వాక్యము అగ్నిస్తంభం రూపంలో మండే పొదలో మోషేకు వచ్చింది. నేను ఉన్నవాడును వాక్య శరీరము నుండి వచ్చిన వాక్యం వలె. థియోఫనీ థియాలజీ కాదు, మన్నించండి. ఆయన ఒక మనిషి వలె సింధూర వృక్షం కింద అబ్రహాము వద్దకు వచ్చాడు. ఇప్పుడు అక్కడ చూడండి, అబ్రహాము దగ్గరకు ముగ్గురు మనుషులు వచ్చారు. వారు సింధూర వృక్షం కింద కూర్చున్నారు. గమనించండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తరువాత ఆయన ఎందుకు వచ్చాడు? అబ్రహాము వాగ్దానముతో రాబోతున్న కుమారుని వర్తమానమును కలిగి ఉన్నాడు. ఇంకా అతడు దేవుని యొక్క వాక్య ప్రవక్త అయి ఉన్నాడు. అతడు దేవుని వాక్యము నమ్మి ఉన్నాడు. దానికి వ్యతిరేకమైనది ఏదైనను అది లేనట్లుగానే పిలిచి ఉన్నాడు. వాక్యము ఎంత పరిపూర్ణంగా ఉన్నదో చూడండి. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. చూడండి, అక్కడ దేవుడు వాక్య శరీరములో ఉన్నాడు. బైబిల్ చెప్పింది వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. ఇక్కడ ఆయన వాక్య శరీరములో ఉన్నాడు. అది దేవుడై ఉన్నాడా అని నువ్వు అంటావు. అది దేవుడై ఉన్నాడని అబ్రహాం అన్నాడు. అతడు ఆయన పేరును చెప్పాడు. ఆయనను ఎలోహిం అని అతడు పిలిచాడు. ఇప్పుడు ఆదికాండం 1:1 ఎలోహిం భూమ్యాకాశములను సృజించిన వాడు. ఆదికాండం 18:18 మనం కనుగొంటాము అబ్రహాం ఈ వ్యక్తిని అలాగను పిలిచాడు. ఆయన అక్కడ కూర్చొని అతనితో మాట్లాడాడు. మానవ హృదయ రహస్యములను చెప్పాడు. ఆయన వెనుక శారా ఏమి చేయుచున్నదో చెప్పాడు. అబ్రహాం అన్నాడు, అది ఎలోహిం, ఆయన వాక్య శరీర రూపంలో ఉన్నాడు. మీకు అర్థమైనదా? తరువాత గమనించండి, అప్పుడు ఆయన వాక్య శరీర రూపంలో ఉన్నాడని మనం కనుగొంటాం. ప్రభువైన దేవుడు సర్వశక్తి గలవాడు అని అతడు ఆయన పిలిచాడు. అప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో అది సత్యమై ఉన్నదని మనం కనుగొంటాం. అప్పుడు అబ్రహామును గమనించండి, వారందరూ కలిసి ముగ్గురు ఉన్నారు, కాని అబ్రహాం వారిని కలుసుకున్నప్పుడు నా ప్రభువా అని అన్నాడు. కాని సుదోములో ఉన్న లోతును చూడండి, వారిలో ఇద్దరు అక్కడికి వెళ్లారు, మరియు వారిలో ఇద్దరు ఉచురు చూసి లోతు నా ప్రభువులారా అని అన్నాడు. చూడండి విషయం ఏమిటి, మొదటి స్థానంలో లోతు ఒక ప్రవక్త కాదు, అది నిజము, లేక ఆ గడియ వర్తమానికుడు కాదు, కాబట్టి ఆయన గూర్చి అతనికి ఏ ప్రత్యక్షత లేదు. అది అక్షరాల సత్యం. వారిని ప్రభువులారా అని లోతు పిలిచాడు. వారిలో ఒక డజన్ మంది అయినా ఇంకా అతడు ప్రభువులారని పిలుస్తాడు. అబ్రహాం ఎంతమందిని చూసినప్పటికీ లెక్క కాదు, అది ఇంకను ఒకే ప్రభు అయి ఉన్నాడు. అక్కడ దేవుడున్నాడు, ఇది మెల్కీ సదకయ్యున్నాడు. గమనించండి, యుద్దము సమాప్తమైన తరువాత తన యొక్క జయించిన బిడకు ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు. దాన్ని ఆలోచించండి, ఆయనలోనే స్వయంగా ఒక భాగము. ఇక్కడ మనము చూడకూడదు, ఒక మాదిరిలో ప్రభురాత్రి భోజనము తేటగా కనపడుతుంది. యుద్దము తరువాత ఆయన తను తాను ఇచ్చుకున్నాడు. ఏలైనగా ప్రభురాత్రి భోజనము క్రీస్తులో భాగమై ఉన్నది. పోరాటం ముగించబడిన తర్వాత నీకై నీవుగా కొరడాలు జుల్పించుట ముగించిన తర్వాత అప్పుడు నీవు క్రీస్తులో పాలువాడవచ్చున్నావు, ఆయన జీవిలో ఒక భాగంగా మారుచున్నావు. మీకు అర్థమైందా? యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, ఆయన అతన్ని ఆశీర్వదించే వరకు ఆయనను విడిచిపెట్టలేదు. అది నిజము. జీవము కొరకైన యుద్దము, మరియు యుద్దము సమాప్తమైన తర్వాత అప్పుడు దేవుడు తను తాను నీకు ఇచ్చుకుంటాడు. అది ఆయన యొక్క నిజమైన సహవాసం. ఆ చిన్న రొట్టె అప్పం ముక్క సరిగ్గా దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నీవు దాన్ని బయటకు పోరాడు వరకు మరియు దేవునితో భాగంగా మారు వరకు నీవు తప్పక దాన్ని తీసుకునకూడదు. గుర్తుంచుకోండి, ఆ సమయమునకు ప్రభురాత్రి భోజనము ఇంకా స్థాపించబడి ఉండలేదు. యేసుక్రీస్తు యొక్క మరణమునకు ముందు వరకు వందల సంవత్సరముల తర్వాత అది స్థాపించబడినది. కాని మెల్కీసెదకు ఆయన బిడ్డ అయిన అబ్రహాము జయించిన తర్వాత మెల్కీసెదకు అతను కలుసుకుని అతనికి రొట్టె మరియు ద్రాక్షారసమునిచ్చాడు. అది చూపించున్నదేమనగా, మన భూ సంబంధమైన పోరాటం ముగించబడిన తర్వాత మనం పరలోకంలో ఆయన కలుసుకుని ప్రభురాత్రి భోజనాన్ని మరలా తీసుకుంటాం. అది వివాహోత్సవ విందుగా ఉంటుంది. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఆ ద్రాక్షారసమును కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్తున్నాను. అది నిజమేనా? మరలా గమనించండి, మెల్కీసెదకు అతడు తిరిగి ఇంటికి వెళ్లక మునుపు అబ్రహామును కలుసుకోవటానికి వెళ్లాడు. ఎలాంటి రమ్యమైన మాదిరిని ఇక్కడ మనం కలిగి ఉన్నాము. యుద్దము తరువాత అతడు ఇంటికి వెళ్లక మునుపు మెల్కీసెదకు అబ్రహామును కలుసుకున్నాడు. మనం ఇంటికి వెళ్లక మునుపు యేసును మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. అది నిజము. 2వ తెస్సలోనికి పత్రిక మనకు చెబుతుంది, ఏలైనగా మనం ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఇస్సాకును పొలములో చల్లని సాయంకాలపు వేళ రిబ్కా కలుసుకుంట ఒక రమ్యమైన మాదిరి అయ్యున్నది. మనము మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాము. 2వ తెస్సలోనికి పత్రిక ఆ విధంగా మనకు చెబుతుంది, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఏలైనగా దేవుని బోరం మ్రోగుతుంది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఈ మాదిరులన్నీ పరిపూర్ణమయ్యున్నవి. అందుచేత వాక్య శరీరము, నీవు చనిపోయి ఆ వాక్య శరీరములోనికి ప్రవేశించినట్లయితే ఏమి సంభవిస్తుంది? విమోచించబడిన శరీరమును ఏరుకొనుటకు వాక్య శరీరము భూమి మీదకు వస్తుంది. నీవు మధ్యాకాశంలో ఉన్నట్లయితే నీ వాక్య శరీరమును కలుసుకుంటకు నీ శరీరమును తీసుకుంటావు. అక్కడ నీవుంటావు, పైకి కొనిపోబడి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటకు వెళతావు. దేవుడు కాక ఈ మెల్కీసెదకు ఎవరు? ఇప్పుడు ప్రయాణంలోని మన జీవితం యొక్క సంపూర్ణ రహస్యమును మరణమును మరియు మరణము తర్వాత మనం ఎక్కడికి వెళతామో మనం చూస్తాము. ఇంకా ముందు నిర్ణయము ఇక్కడ తేటగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన కలిగి ఉన్న నిత్యమైన ఉద్దేశ్యములోని దశలు ఇప్పుడు బయలుపరచబడి ఉన్నవి. గమనించండి, పరిపూర్ణతకి ఇంకా మూడు దశలు అక్కడ ఉన్నవి. అది నిజము. ఆయన సరిగ్గా ప్రపంచమును విమోచించినట్లే, సంఘమును విమోచించినట్లే, ఆయన శరీరమును విమోచించినట్లే, మొదటిది లూథర్ బోధించిన నీతీకరణము, రెండవది వెస్లీ బోధించిన శుద్ధీకరణము, తరువాత పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, అప్పుడు ఎత్తబొట్టు వస్తుంది. ఇప్పుడు ఆయన ప్రపంచమును ఎలా విమోచించాడో చూడండి. మొదటగా ఆయన ఏం చేశాడు? నీటి బాప్తిస్మం ద్వారా దాని పాపమును కడిగాడు. తర్వాత దాన్ని శుద్ధి చేసి దాన్ని ఆయన సొంతమని పిలిచాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? నీలో నుండి లోకమునంతా బయటకు చీల్చివేసినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిస్మం ద్వారా మొత్తమును నూతనపరిచాడు. లక్షల మైళ్లు ఎత్తుగా ప్రతి క్రిమిని శుద్ధి చేశాడు. సమస్తము శుద్ధి చేయబడింది. అప్పుడు అక్కడ ఒక కొత్త ఆకాశము మరియు ఒక కొత్త భూమి ఉంటుంది. సరిగ్గా పరిశుద్ధాత్ముడు నిన్ను స్వాధీనపరచుకున్నప్పుడు నీవు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా మారినట్లుగానే చూడండి, అక్కడే నీవున్నావు. మొత్తము కార్యము తేటగా ఉండవలసినంత తేటగా ఉన్నది. సమస్తము మూడులో ఉన్నది. సహజమైన జన్మ మూడులో ఉన్నది. బిడ్డను కలిగి ఉన్న స్త్రీకి మొదటగా సంభవించినది ఏమిటి? మొదట ఏది బ్రద్దలవుతుంది? నీరు. తరువాత ఏది బ్రద్దలవుతుంది? రక్తము. తరువాత కార్యం ఏమిటి? జీవము. నీరు, రక్తము, ఆత్మ. చెట్టునకు ఏమి సంభవిస్తుంది? మురిగిపోతుంది. మొదటి కార్యం ఏమిటి? దంటు. తరువాత ఏమిటి? పిప్పొడి. తరువాత ఏమిటి? తొక్క. అప్పుడు గింజ విత్తనము దానిలో నుండి బయటకు వస్తుంది. అది విత్తనమును చేరుకున్న వరకు సరిగ్గా దాని యొక్క మూడు దశలు. అది ఖచ్చితంగా దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. అది ఎల్లప్పుడూ సరి అయ్యున్నది. అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు. తేటగా చూపాలంటే ముందుగా నిర్ణయించిన వారు మాత్రమే విమోచనలో లెక్కించబడతారు. నీకది అర్థమైందా? మరలా దాన్ని నన్ను చెప్పనివ్వండి. ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే విమోచనలో పరిగణలోనికి వస్తారు. ప్రజలు వారు ఆ విధిగా ఉన్నామని తలంచవచ్చు, కాని నిజమైన విమోచన ఎవరికనగా ముందుగా నిర్ణయించబడిన వారికి. కారణమేమనగా విమోచన అను మాటకు భావము తిరిగి వెనుకకు తెచ్చుట. అది నిజమేనా? దేన్నైనా విమోచించాలంటే ఒక దాన్ని విమోచించుటనగా దాన్ని అసలైన స్థానమునకు తిరిగి తెచ్చుటయే. హల్లెలూయా. కాబట్టి ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే వెనుకకు తేబడతారు. కారణమేమనగా ఇతరులు అక్కడి నుండి రారు. చూడండి, వెనుకకు తెచ్చుట ఆది నుండి ఆయనలో నిత్యత్వములో ఉన్నందున నీవు కలిగి ఉన్న నిత్యజీవము నీవు ఏమై ఉండినావో ఆయన తలంచి ఉన్నాడు. నీవు మాత్రమే ఆయనకు కావాలి. నేను వేదిక మీద నిలబడవల్లని ఆయన కోరి ఉన్నాడని చెప్పాడు. ఈ రాత్రి నీవు ఆ కుర్చీలో కూర్చోవాలని ఆయన కోరియున్నాడు. అప్పుడు మనము ఆయన నిత్యమైన ఉద్దేశ్యమును నెరవేర్చుతున్నాం. గృహమును విడిచిపెట్టిన వ్యక్తి ఆయన ఉద్దేశ్యమును నెరవేర్చుటకు మాత్రమే భూమి మీదకు వచ్చి ఉన్నాడు. అది నిజమేనా? మంచిది. అప్పుడు అది ముగించబడిన తర్వాత అది తిరిగి మహిమపరచబడిన స్థితికి తెస్తుంది. అది పరిపక్వమై మరలా తిరిగి వెనుకకు తేబడుతుంది. వారు అతని తలను నరికివేయుటకు ఒక రాతిని నిర్మించున్నప్పుడు ఆశ్చర్యం లేదు. పౌలు ఇలా చెప్పాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? మనకు జయమనుగ్రహించున్న దేవునికి స్తోత్రము. అతడన్నాడు, మరణమా నీవు నా మీద ఎక్కడ బిగ్గరగా కేకవేయగలవు? సమాధి నాకు చెప్పు, నీవు నన్ను ఎలా పట్టుకుని ఉండగలవు? ఏలయనగా నేను నిత్యజీవమును కలిగిన వాడును. ఆమెన్. అతడు దాన్ని గుర్తించాడు. మరణము, పాతాళము, సమాధి ఏదియు అతన్ని పట్టుకుని జాలదు. నిత్యజీవమును కలిగిన మనలను ఏదియు హాని చేయలేదు. అతడు నిత్యజీవముతో దీవించబడి ఉన్నాడని అతడు గుర్తించి ఉన్నాడు. సరిగ్గా అది ఒక మంచు చుక్కవలే ఉన్నది. నేను దాన్ని గ్రహించగలిగినట్లయితే రసాయనిక శాస్త్రముల గురించి నాకు ఎక్కువగా తెలియదు, కానీ అది తప్పక వాతావరణము లేక తేమ గడ్డకట్టు వలన రాత్రివేళ చల్లగా చీకటిగా మారినప్పుడు జరుగుతుంది. రాత్రి చీకటిగా మరియు చల్లగా మారినప్పుడు అది ఆకాశము నుండి రాలి భూమి మీద పడుతుంది. అది ఎక్కడి నుండో పడి ఉన్నది, కాని మరుసటి రోజు ఉదయమున సూర్యుడు పైకి రాకముందు అది అక్కడ పడి ఉండి ఆ చిన్నవాడు వణుకుతూ ఉంటాడు. కాని సూర్యుడు పైకి రాగానే అది ప్రకాశించటం గమనించండి, అది సంతోషిస్తుంది. ఎందుచేత అది ఎక్కడి నుండి వచ్చినదో అక్కడికే తిరిగి దాన్ని తిన్నగా తిరిగి సూర్యుడు పిలవబోచున్నాడు. ఒక క్రైస్తవంతో అది ఆ విధంగానే ఉన్నది. హల్లెలూయ. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి నడిచినప్పుడు మనము గుర్తిస్తాం మనము ఎక్కడి నుండో వచ్చి ఉన్నామని, మనల్ని లాగుచున్న ఆ శక్తి ద్వారా మనము తిరిగి వెళ్ళుచున్నామని మనలో ఉన్న ఏదో మనకు చెబుతుంది. ఆ చిన్న మనుషు చుక్క మెరుస్తుంది, ప్రకాశిస్తుంది మరియు కేకలు వేస్తుంది. ఏలైనగా వాడు పైనుండి వచ్చాడని మరియు సూర్యుడు వాడిని తిరిగి తిన్నగా వెనుకకు లాక్కుంటుందని వాడికి తెలుసు. దేవుని యొక్క గుణలక్షణం కలిగిన మనిషి, దేవుని వల్ల పుట్టిన మనిషి తెలుసుకుంటాడు. హల్లెలూయా. అతడు దేవుని యొక్క కుమారునితో సంబంధమునకు వచ్చినప్పుడు ఒక దినమున అతడు ఇక్కడ నుండి పైకి ఆకర్షించబడతాడని తెలుసుకుంటాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడ్ల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం మెల్కీ సదుకును చూస్తాము. ఎందుచేత మరియా ఆయన తల్లి కాదు? ఆ కారణం బట్టి ఆయన ఆమెను స్త్రీ అని పిలిచాడు, తల్లి కాదు. ఆయనకు తండ్రి లేడు, కారణము ఆయనే తండ్రి అయి ఉన్నాడు, నిత్యుడు తండ్రి, మూడు ఒక్కటిలోనే. ఆయనకు తల్లి లేదు, నిశ్చయంగా లేదు. ఆయనకు తండ్రి లేడు, కారణం ఆయనే తండ్రి అయి ఉన్నాడు. ఒకసారి ఒక కవి చెప్పినట్లుగా గొప్ప మెప్పును యేసుకు ఇచ్చాడు. అతడు అన్నాడు, మొండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన వాడను నేనే. నేనే అబ్రహాము యొక్క దేవుడును, ప్రకాశించున్న ఉదయ నక్షత్రమును, ఆల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమునయ్యున్నాను, సృష్టి అంతయు నేనే అయ్యున్నాను. యేసే ఆ నామము, అది నిజము. ఓ, నేను ఎవరినని నీవు చెబుతావు? నేను ఎక్కడి నుండి వచ్చానని వారు చెబుతారు. నా తండ్రిని మీరు ఎరుగుతారా? లేక ఆయన పేరు చెప్పగలరా? హల్లెలూయా. అదే తండ్రి యొక్క పేరు. అవును, నేను నా తండ్రి నామం వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించలేదు. నిశ్చయముగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఈ మెల్కీసెదకు శరీరధారి అయినాడు. ఆయన వచ్చినప్పుడు తను తాను మనుషు కుమారుడుగా ఒక ప్రవక్తగా బయలుపరుచుకున్నాడు. మూడు కుమారుని పేరులలో ఆయన వచ్చి ఉన్నాడు, మనుషు కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు లేఖనములను నెరవేర్చుటకు ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. కాబట్టి ఆయన ఒక ప్రవక్తగా రావలసి ఉండెను. నేను దేవుని కుమారుడును అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. నేను మనుషు కుమారుడును అని ఆయన చెప్పాడు. నీవు మనుషు కుమారుని ఎందు విశ్వాసముంచున్నావా? ఏలైనగా దాన్ని గూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వవలసి ఉండెను. కారణము ఆయన అదే అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరొక కుమారుని నామంలో వచ్చను, అదే దేవుని కుమారుడు, అదృశ్యుడైన వాడు, ఆత్మ. మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సింహాసనమును ఏర్పరచుటకు ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. ఆయన ఇక్కడ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనుషు కుమారుడని పిలువబడ్డాడు. మనుషు కుమారుడుగా, ప్రవక్తగా ఆయన ప్రపంచమునకు తన్ను తాను ఎలాగూ తెలియపరుచుకుంటాడు? ఒక రోజున పేతురు, ఆంద్రియా అతని సోదరుని గూర్చి నేను కథను చెప్పుచుంటుని, వారు చేపలు పట్టేవారు మరియు వారి తండ్రి అయిన యోన ఒక గొప్ప వృద్ధ విశ్వాసి. ఒక రోజున వారు పడవ అంచు మీద కూర్చుని ఉన్నారు. అతడు అన్నాడు, కుమారులారా, మన చేపలు అవసరమైనప్పుడు మనం ఎలాగూ ప్రార్థించి ఉన్నామో, వారు వ్యాపారం చేయు మత్స్యకారులు. అతడు అన్నాడు, మన జీవనోపాధి కొరకు మనము మన దేవుడైన యెహోవా యందు నమ్మకముంచి ఉన్నాము. ఇప్పుడు నేను వృద్ధుడు నగుచున్నాను, నేను ఎక్కువ కాలం మీతో ఉండలేను. నేను ఎల్లప్పుడూ మంచి విశ్వాసులందరూ వలె మెస్సయా వచ్చు సమయం కొరకు ఎదురు చూశాను. మనము అన్ని రకములైన అబద్ధికులను కలిగి ఉన్నాము, కాని ఒక దినమున ఒక నిజమైన మెస్సయా వచ్చున్నాడు. అతడు అన్నాడు, ఈ మెస్సయా వచ్చినప్పుడు పిల్లలారా మీరు మోసపోవుట నాకిష్టం లేదు. ఈ మెస్సియా ఒక వేదాంత పండితుడిగా ఉండడు, కాని ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు. ఎలయనగా మనం వెంబడించు మన ప్రవక్త అయిన మోషే అన్నాడు. ఇప్పుడు ఏ యూదుడైనా అతని ప్రవక్తను నమ్ముతాడు, దాన్ని ఎరుగుటకు అతడు అలాగను బోధించబడ్డాడు. ప్రవక్తలు అది అలాగను ఉంటుందని ఏదైనా వారు చెప్పినప్పుడు అప్పుడు అది సత్యమయ్యున్నది. కాని దేవుడు అన్నాడు, మీ మధ్య ఎవడైనను ఆత్మ సంబంధి గాని లేక ఒక ప్రవక్త అయినను ఉన్నయెళ్ళ యెహోవానైన నేను నన్ను నేను అతనికి తెలియపరుచుకుంటాను. అతడు ఏం చెబుతాడో అది నెరవేరుతుంది. అప్పుడు అతని మాట వినండి, అతనికి లోబడండి. అది నెరవేరినయెళ్ళ అప్పుడు ఏమాత్రం అతనికి భయపడవద్దు. చూడండి, కాబట్టి అది ప్రవక్త యొక్క రుజువయ్యున్నది. కాబట్టి మోషే నిజముగా సత్యమని రుజువు చేయబడిన ఒక ప్రవక్త. మరియు అతడు అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. మరియు అతని మాట విన్న వారందరూ జనుల్లో నుండి కొట్టివేయబడుదురు. అతడు అన్నాడు, పిల్లలారా గుర్తుంచుకోండి, అదేమనగా హెబ్రీయులుగా మనము దేవుడు సత్యమని రుజువు చేసిన ప్రవక్తలను నమ్ముతాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దీన్ని తప్పిపోవద్దు. అతడు అన్నాడు, మెస్సియా వచ్చినప్పుడు మీరు గుర్తిస్తారు. ఏలైనగా అతడు ప్రవక్త అయిన మెస్సియాగా ఉంటాడు. ఇప్పుడు 400 సంవత్సరములయ్యున్నదని వారు చెప్పారు. మలాకీ దగ్గర నుండి మనకు ప్రవక్త లేడు, కాని అతడు వస్తాడు. అతని మరణం తర్వాత ఒక రోజున అతని కుమారుడైన ఆంద్రియా నదీ తీరమున నడుస్తున్నాడు. అరణ్యం నుండి వచ్చిన ఒక క్రూరమైన మనిషి ఇలాగ చెప్పుచున్నాడు, ఇప్పుడు మెస్సియా మీ మధ్య నిలబడి ఉన్నాడు. ఆ పెద్ద పక్షిరాజు అరణ్యములో నుండి లేచి ఎగిరి వచ్చి ఇలా అన్నాడు, ఇప్పుడే మెస్సియా మీ మధ్య ఉన్నాడు. ఇంకనూ ఆయన మనకు తెలియదు, కాని ఆయన మన మధ్య నిలబడి ఉన్నాడు. నేను ఆయన్ను గుర్తిస్తాను. ఎలయనగా ఆకాశం నుండి ఒక సూచన వచ్చుటను నేను చూస్తాను. ఒక రోజున అతడు అన్నాడు, అక్కడ అదిగో లోక పాపములను తీసివేయు దేవుని గొరిపిల్ల. వెంటనే ఈ మనిషి అతను సోదరుని కనుగొట్టుకు వెళ్లాడు. అతడు అన్నాడు, సిమోను నీవు ఇక్కడికి రా, మేము మెస్సియాను కనుగొన్నాం. ఓ ముందుకు వెళ్ళు ఆంద్రియా, దానికంటే నీకు బాగా తెలుసు. ఓ నాకు తెలుసు, కాని అదేమనగా ఈ మనిషి భిన్నంగా ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడు? అతడు ఎక్కడి నుండి వచ్చాడు? నజరేతు వాడగు యేసు. ఆ చిన్న దుర్మార్గ పట్టణమా? ఎందుకు అలాంటి మురికి దుష్ట స్థలము నుండి ఆయన రాడు? నీవు వచ్చి కొంచెం చూడు. చివరగా ఒక రోజున అతడు అక్కడకు వచ్చుటకు అతన్ని వారు ఒప్పించారు. అతడు ఈ మెస్సియా ముందుకు వచ్చినప్పుడు యేసు నిలబడి ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఆయన ముందుకు అతడు నడిచి వెళ్లినప్పుడు ఆయన అన్నాడు, నీ పేరు సీమోన్, మరియు నీవు యోనా కుమారుడు. అది దాన్ని చేసింది. అతడు దేవుని రాజ్యపు తాళపు చెవులను పొందాడు. ఎందుచేత? ఆ మనిషి ఇతన్ని ఎరిగిన వాడని అతనికి తెలుసు. అతడు ఆయన్ని ఎలాగ తెలుసుకున్నాడు? దైవభక్తి గల అతని వృద్ధ తండ్రి మెస్సియాని ఎలాగు నమ్మాలో నేర్పియున్నాడు. అక్కడ ఫిలిప్పను పేరు గల ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఓ, అతడు ఎంతో ఉత్తేజభరితుడయ్యాడు. అతనికి మరొక మనిషి తెలుసు. అతడును బైబిల్ చదువుతున్నాడు. ఆ కొండ చుట్టూ దూరంగా వెళ్లి అతడు ఒలివు తోటల అతను కనుగొన్నాడు. అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. వారెన్నో బైబిల్ పాఠములను ఏకముగా కలిగి ఉన్నారు. కాబట్టి అతడు అక్కడికి వచ్చాడు. అతడు ప్రార్థించిన తర్వాత బయటకు వచ్చాడు. అతడు అన్నాడు, మేము ఏమి కనుగొన్నామో వచ్చుడు నజరేతు వాడైన యేసు, యోసేపు కుమారుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సయా ఈయనే. ఇప్పుడు నతానియేలు ఇలా చెప్పుటం నేను వినగలను, ఇప్పుడు పిలుపు, మీరు మరీ చివరకు వెళ్ళిపోయారా? ఓ లేదు లేదు, ఇప్పుడు నన్ను నీకు చెప్పనివ్వు. నీకు తెలుసు మనము కలిసి బైబిల్ చదువుతున్నాము. మెస్సయా ఎలా ఉంటాడని ప్రవక్త చెప్పాడు. అతడు ఒక ప్రవక్తగా ఉంటాడు. నీకు గుర్తున్నదా? నీవు చేపలు కొనుచున్న ఆ పాత మత్స్యకారునికి అతని పేరును రాయట కూడా అతనికి తగినంత చదువు లేదు. అతనే సిమోన్. అవును, అతడు అక్కడికి వచ్చినప్పుడు ఏమి జరిగిందో నీకు తెలుసా? ఈ నజరేతు వాడైన యేసు అతని పేరు సిమోన్ అని చెప్పియున్నాడు. అతని పేరును పేతురుగా మార్చాడు, అనగా చిన్న రాయి. మరియు అతని తండ్రి ఎవరో చెప్పియున్నాడు. బాగుంది, అతడన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? అతడన్నాడు, మనము దాని గురించి మాట్లాడవద్దు, కేవలము వచ్చి చూడు. అది మంచి ఆలోచన, వచ్చి చూడు. కాబట్టి ఇక్కడ నతనయేలును తీసుకుని పిలుపు వస్తున్నాడు. అతడు అక్కడికి వచ్చినప్పుడు బహుశా యేసు నిలబడి మాట్లాడుచు ప్రార్థనా వరుసలో రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతడు యేసు ఉన్న చోటుకు వచ్చినప్పుడు యేసు అతని వైపు చూసి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఇప్పుడు నీవుంటావు బాగుంది. అతడు అలాగనే వస్త్రములు వేసుకున్నాడు. ఓ లేదు, తూర్పు దేశాల వారందరూ అలాగనే వస్త్రములు వేసుకుంటారు. అతడు సిరియావాడు, గడ్డము వస్త్రములతో మరెవరైనా కావచ్చు. ఆయన అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. బాగుంది. అది ఒక విధంగా నతనయేల్లో ఉన్న గాలినంతా తీసివేసింది. అతడు అన్నాడు, రబ్బి అనగా అర్థము బోధకుడా, బోధకుడా, ఎనడైనా నేను నీకు ఎలా తెలుసు, నేను ఒక యూదుణ్ణని నీకెలా తెలుసు, నేను యథార్థవంతుణ్ణని కపటము లేనివాణ్ణని నీకు ఎలాగ తెలుసు. ఆయన అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ అంజరువు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. 15 మైళ్ల దూరములో ఒక రోజు ముందే ఆ దేశం యొక్క అటువైపున. అతడేమన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేల్ రాజు. కాని అక్కడ కూర్చున్న యాజకులు, స్వీయ శైలితో ఉన్నవారు, స్వార్థముతో బిగిసిపోయిన వారు, ఈ మనిషి బెల్జిబూబు జాతకం చెప్పేవాడన్నారు. యేసు అన్నాడు, నేను దాన్ని బట్టి మిమ్మల్ని క్షమిస్తాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు దాన్ని బిగ్గరగా బయటికి చెప్పలేదు, కాని వారు వారి హృదయములలో చెప్పుకున్నారు. ఆయన వారి తలంపులను గ్రహించి ఉన్నాడు. అది సత్యము. అదే బైబిల్ చెప్పింది. మీరు కోరినట్లయితే దాన్ని మనస్తత్వ శాస్త్రమని పిలవండి. కాని ఆయన వారి తలంపులను వివేచించి ఉన్నాడు. ఆయన అన్నాడు, దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను, కాని ఒక దినమున పరిశుద్ధాత్ముడు వచ్చి అదే కార్యమును చేస్తాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత అప్పుడు ఒక్క మాటను దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఈ లోకంలో గాని లేక రాబోచున్న లోకంలో గాని ఎన్నడూ క్షమించబడదు. అది నిజమేనా? ఇప్పుడు అది యూదులయ్యున్నారు. తరువాత రోజున ఆయన సమరయ గుండా వెళ్లవలసి వచ్చింది. కాని దాన్ని మనం చేయకముందు మనము స్త్రీని కనుగొన్నాము, లేక శృంగారమనే దేవాలయం దూరం గుండా అతడు వెళుతూ ఉండగా ఆ మనిషి స్వస్థపడ్డాడు. యేసు అతని పరిస్థితి ఎరిగిన వాడై అతనితో చెప్పాడు, నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళుము. అతడు అలావు చేసి స్వస్థపడ్డాడు. అప్పుడు మనం కనుగొనేదేమనగా యూదులు, వారిలో కొందరు ఆయన్ని స్వీకరించారు, కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. వారు ఎందుకు దాన్ని నమ్మలేదు? వారు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కాదు. వారు ఆ గుణ లక్షణములో భాగమై ఉండలేదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ యాజకులు గొప్ప మనుషులై ఉన్నారు. ఆ వేదాంత పండితులు, యాజకులు, ఆ మనుషులను గురించి ఆలోచించండి. వారి జీవితంలో ఒక్క పొరపాటును కూడా కనుగొనలేము. యేసు అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి క్రియలనే మీరు చేస్తారు. ఆయన అన్నాడు, మీరు దేవుని సంబంధులైతే మీరు నన్ను నమ్ముతారు. మీరు నన్ను నమ్మని ఎడ్లా నేను చేయి క్రియలను నమ్మండి. నేనెవరినో అవే సాక్ష్యమిస్తాయి. ఇప్పుడు బైబిల్ చెప్పింది అదే. యేసు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యేసు అన్నాడు, నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం ఉంచు వాడును చేస్తాడు. అది నిజమేనా? గమనించండి, ఇప్పుడు అదే నిజమైన మిల్కీ సదకయ్యున్నాడు. ఇప్పుడు మరలా గమనించండి, అక్కడ 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. నేను ఒక వేర్పాటువాదినని నేను చెప్తూ మీరు విన్నారు. అవును, క్రైస్తవులందరూ వేర్పాటువాదులే. రంగును వేరు చేయటం కాదు, కాని ఆత్మను వేరు చేయటే. ఒక మనిషి యొక్క చర్మపు రంగు అతనితో చేయనది ఏమీ లేదు. పుట్టుకు ద్వారా అతడు ఒక దేవుని యొక్క బిడ్డయ్యి ఉన్నాడు. కాని ఒక క్రైస్తవుని గూర్చైతే దేవుడన్నాడు, నాకు వేరు చేయండి, వారి మధ్య నుండి బయటకు రండి. ఆయనే మురికిని, తప్పు మరియు ఉప్పుల మధ్య వేరు చేయవాడయ్యున్నాడు. కాని గమనించండి, అప్పుడు వారు ఒక జాతి నుండి మరొక జాతిని వేరు చేయనట్లుగా ఒక వేరు చేటిని కలిగి ఉన్నారు. అది ఒక వేరు చేటి అయ్యున్నది. వారు సమరయులయ్యున్నారు. మనము బైబిల్ను నమ్మినట్లయితే అక్కడ భూమి మీద 3 జాతుల ప్రజలు మాత్రమే ఉన్నారు. అది హాము, షేము మరియు యాపెత్ యొక్క ప్రజలు. వారు నోహు యొక్క 3 కుమారులు. మనమందరము అక్కడి నుండి చిగురించి ఉన్నాము. అది నిజము. అది మన అందరిని తిరిగి ఆదాము నుండి వచ్చిన వారిగా చేస్తుంది. అది మన అందరినీ సహోదరులుగా చేస్తుంది. బైబిల్ చెప్పింది, ఒకే రక్తం నుండి దేవుడు అన్ని దేశములను సృజించి ఉన్నాడు. రక్త ప్రవాహము ద్వారా మనమందరము సోదరులమై ఉన్నాము. ఒక నల్లజాతి మనిషి ఒక తెల్లజాతి వానికి తన రక్తమును ఎక్కించవచ్చును, లేక ఇటు అటు చేయవచ్చును. ఒక తెల్లజాతి మనిషి జపాను దేశస్థునికి, పసుపు రంగు మనిషికి, ఇండియన్కు, ఎర్రజాతి వానికి, లేక అదేమైనను యాపెత్ వారికి రక్తమును ఎక్కించవచ్చును. అతనికి రక్త మార్పిడి చేయవచ్చును. కారణమేమనగా మనమందరము ఒకే రక్తమయ్యున్నాము. మనము జీవించున్న చర్మపు రంగు దానితో చేయనది ఏమీయూ లేదు. కాని మనము వేరు చేయబడినప్పుడు అప్పుడే మనము లోకములో నుండి బయటకు వచ్చిన వారము. ఆయన ఇస్రాయేల్ను ఐగుప్తు నుండి బయటకు తెచ్చినట్లుగా అప్పుడే మనము లోక కార్యములన్నిటి నుండి వేరుపరచబడి ఉన్నాము. ఇప్పుడు వారు హాము, షేము, యాపెతి యొక్క ప్రజలై ఉన్నారు. మనకు సమయం ఉన్నట్లయితే, వంశావళిలో వెనుకకు వెళ్లినట్లయితే, మీరు అతడు ఎక్కడి నుండి వచ్చాడో ఆ ఆంగ్లో సాక్సన్ ను మీరు చూస్తారు. ఇప్పుడు అది యూదుడు, సమరయుడు, అనగా సకం యూదుడు మరియు అన్యుడు. మోయాబునొద్ద బిలాము కార్యముల ద్వారా వివాహం చేసుకున్నవారు. వారు సమరయులయ్యున్నారు. అక్కడ యూదులు మరియు అన్యులున్నారు. ఇప్పుడు ఆంగ్లో సాక్సన్ జాతి వారు దానితో ఏమైనా చేయనది ఏదీయూ లేదు. మనము ఏ మెస్సయానందు నమ్మకముంచలేదు, లేక దేనియందునూ లేదు. అలాంటి ఒకరి కొరకు మనం ఎదురు చూడలేదు. మనము తరువాత లోనికి వచ్చిన వారము. యేసు తన సొంత వారి ఎదుకు వచ్చాడు. ఆయన స్వజనులు ఆయనను స్వీకరించలేదు. ఆయన తన శిష్యులతో అన్నాడు, ఇస్రాయేల్లో చెదిరిన గొర్రెల యొద్దకే తప్ప అన్యుల మార్గమున వెళ్లవద్దు. ఇస్రాయేల్లో తప్పైన గొర్రెల యొద్దకు మాత్రమే ఆయన వెళ్లాడు. గమనించండి, యూదుల ముందు ఆయన తను తాను మనుష్య కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు దాన్ని త్రోసివేశారు. ఇప్పుడు సమరయుడు సకము యూదుడు మరియు సకము అన్యుడైనందున వారును నమ్మిన వారై మెస్సయా కొరకు ఎదురు చూచుండరి. మనము కాదు, మనము అన్యులమయ్యున్నాము. వెనుక కలగలుపుతో విగ్రహములను ఆరాధిస్తున్నాము, అన్యులము. కాని ఇప్పుడు ఒక రోజున పరిశుద్ధ యోహాను 4లో ఆయన ఎరుకో మార్గంలో వెళుతూ సమరయ మార్గం గుండా వెళ్లవలసి వచ్చను. కాని సమరయ చుట్టి ఆయన పైకి వెళ్లాడు. ఆయన పైకి వెళుచుండగా ఆయన సుఖార అనుబడిన పట్టణం బయటనున్న ఒక బావిపై కూర్చున్నాడు. ఆ బావి, మీరు ఎన్నడైనా అక్కడికి వెళ్లియున్నట్లయితే ఇక్కడున్నట్లుగా ఆ బావి నలుదిక్కులు కనబడుతుంది. అది ప్రజల యొక్క బహిరంగమైన నీటి ఊట. వారందరూ అక్కడికి వస్తారు. స్త్రీలు ఉదయం వచ్చి నీటి కుండలతో నీళ్లు త్రోడుకుని వెళతారు. వారు ఒక్క చుక్క నీరు ఒలక్కుండా వాటిని వారి తల మీద, వారి నడుముల దగ్గర పెట్టుకుని వాటితో తిన్నగా నడుస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళతారు. కాబట్టి వారు అక్కడికి నీళ్లు కొరకు వస్తారు. కాబట్టి ఇది పగలు 11 గంటల సమయంలో అయి ఉన్నది. కాబట్టి ఆయన శిష్యులు భోజన సామగ్రిని కొనుటకు శిష్యులను పట్టణంలోనికి ఆయన పంపియున్నాడు. వారు వెళ్లిపోయి ఉండగా అక్కడ ఒక చెడ్డ పేరు కలిగిన స్త్రీ ఉన్నది. ఈ రోజున మనము ఆమెను ఒక వేశ్యని, ఒక వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీ అని మనం ఆమెను పిలుస్తాము. ఆమెకు అనేక మంది భర్తలున్నారు. కాబట్టి యేసు అక్కడ కూర్చుని ఉండగా 11 గంటల సమయంలో ఈ స్త్రీ బయటకు వచ్చింది. చూడండి, ఉదయమున కన్యకలు నీళ్లు తీసుకుని వెళ్లే సమయంలో ఆమె వారితో కలిసి నీళ్లకు రాలేదు. వారందరూ వెళ్లిపోయే వరకు ఆమె కనిపెట్టవలసినది. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు వారు కలగలిపోయేవారు కాదు. ఆమె గుర్తు వేయబడి ఉన్నది. కాబట్టి అప్పుడు ఆమె నీళ్లు తీసుకుని వెళ్ళుటకు బయటకు వచ్చింది. కాబట్టి ఆమె ఆ పాత గిలకత్రాడును తీసుకుని ఆ బానపై కొక్కిములను తగిలించి దాన్ని కిందికి వదులుటకు ప్రారంభించింది. స్త్రీ, నాకు దాహమునకు నీళ్లిమ్ము అని ఎవరో చెప్పుట విన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ మెల్కీసెదకు ఈ యేసు నిన్న మనుష్య కుమారుడు. ఆమె చుట్టూ చూడగా ఒక యూదును చూసింది. అయ్యా, యూదుడు అయిన నీవు ఒక సమరీరాల్ని ఏదైనా అడుగుట సరికాదు. నేను ఒక సమరీ స్త్రీని. నీవు నీ స్థానము నుండి తప్పుగా మాట్లాడావు. నీవు తప్పకుండా అలాంటి దాన్ని అడుక్కుండా ఉండాలి. మాకు ఒకరితో ఒకరికి వ్యవహారములు లేవు. ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు గ్రహించినట్లయితే నీవు ఆయననే దాహమునకు నీళ్లిమ్మని అడుగుతావు. ఆమె అన్నది, నీవు వాటిని ఎలా చేదుకొనగలవు? ఈ బావి చాలా లోతైంది, మరియు చేదుకుంటుకు నీ యొద్ద ఏమీ లేదు. ఆయన అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు జీవజలములు, నిత్య జీవమునకు ఊరడి నీటి బొగ్గుగా ఉంటాయి. ఆమె స్థితి ఏమయ్యున్నదో కనుగొని వరకు ఆయన ఆమెతో మాట్లాడాడు. మరియు అప్పుడు ఆమెతో ఏమన్నాడో గమనించండి, వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రమ్ము. ఆమె అన్నది, నాకు భర్త లేడు. ఆయన అన్నాడు, నీవు సత్యమే చెప్పావు. ఎలాగనగా నీకు ఐదుగురు పెనిమిట్లుండేవి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిట్ కాడు. కాబట్టి దీనిలో నీవు సత్యమే చెప్పావు. ఆ స్త్రీకి మరియు యాజకుల గుంపుకు మధ్య భేదమును గమనించండి. యాజకులను మొత్తం కలిపితే వారందరికంటే దేవుని గూర్చి ఆమెకు ఎక్కువ తెలిసింది. ఆమె అన్నది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. ఆమె అన్నది, 400 సంవత్సరముల నుండి ఒక్క ప్రవక్తయూ లేడు. ఇప్పుడు మెస్సయా వచ్చున్నాడని మాకు తెలుసు, మరియు మెస్సయా వచ్చినప్పుడు ఆయన దాన్నే చేయబోచున్నాడు. అది మెస్సయా యొక్క సూచన అయినది. ఏలైనగా ఆయన దేవుని కుమారుడయ్యున్నాడు. ఆమె అన్నది, ఆయన వచ్చినప్పుడు దాన్నే ఆయన చేయబోచున్నాడు. నీవు తప్పక ఆయన ప్రవక్తవై ఉంటావు. ఆయన అన్నాడు, నేనే ఆయన్ను, మరి ఎవరూ దాన్ని చెప్పలేరు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఇప్పుడు గుర్తుంచుకోండి, అన్యుల జాతి ముగింపులో ఆయన దాన్నే చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. మెస్సయా కొరకు యూదులు 4000 సంవత్సరములు ఎదురు చూశారు. ఆయన వచ్చుచున్నాడనే ఉపదేశమును, ఆయన వచ్చినప్పుడు ఏమి చేస్తాడో 4000 సంవత్సరముల నుండి కలిగి ఉన్నారు. కాని వారు ఆయన చూసుటలో గుర్తించుటలో తప్పిపోయారు. ఆయన బైబిల్ షరతుల ప్రకారమే తను తాను తెలియపరుచుకుంటాడని చెప్పి ఉన్నాడు. ఆయన వాక్య శరీరమయ్యుండి తరువాత శరీరధారిగా మారి వారి మధ్య నివసించాడు. వారు దాన్ని చూసుటలో తప్పిపోయారు, మరియు ఆయన కార్యములను దయ్యము కార్యములని వారు పిలిచారు. ఇప్పుడు మనము 2000 సంవత్సరముల నుండి ఉపదేశమును కలిగి ఉన్నాము. అపొస్తలుల తర్వాత రోమన్ కేథలిక్ సంఘం గుండా క్రిందికి వస్తూ, తర్వాత రోమన్ కేథలిక్ గుండా గ్రీకు, అలాంటివి ముందుకు లూథర్ యుగము, వెస్లీ యుగము, ఇంకేమున్నాయి, 900 వివిధమైన సంఘ శాఖ సంస్థల క్రిందికి వచ్చాము. ఈ యుగములన్నిటి గుండా వారు ఉపదేశిస్తున్నారు. సరిగ్గా అంత్యకాలం వచ్చుటకు ముందు సొదొమ మరియు గొమ్మారా యొక్క చిత్రము తిరిగి ఉంటుంది. సొదొమ దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుడు తను తాను బయలుపరుచుకుని దినమున అంత్యకాలములోనూ జరుగుతుంది. కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్నెన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. ఒక వ్యక్తిగత సర్వనామం, నేను మీతోను మీలోను యుగ సమాప్తి పర్యంతమందును నేను మీతో ఉంటాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మీరు చూడండి, మీరు చూడండి, నిన్న రాత్రి నా ప్రసంగం నుండి సమరీయుడు నిజంగా హాగరయ్యున్నాడు. చూడండి, ఒక వంకర చేయబడిన సంతతి యూదుడు మరియు శారా, లేక శారా సంతతి, కాని అన్యుడు మరియు వారి సంతతి రాజసంతానము, అబ్రహాం యొక్క రాజసంతానము. కాని ఈ చివరి దినముల్లో అంత్య దినముల్లో ఆయన మరలా మనుష్య కుమారుడుగా తను తాను ప్రత్యక్షపరచుకుంటాడని వాగ్దానం చేయబడింది. ఎందుచేత ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. యూదులకు ఆయన మెస్సయా గుర్తునిచ్చి ఆ యూదులను వాటితో వెళ్లనిచ్చినట్లయితే తరువాత అన్యుల ఉపదేశ పంతములో వారిని వారి వేదాంతంలో వెళ్లనిచ్చినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు. ఆయన తప్పక దాన్నే చేయవలసినది. కారణము బైబిల్ ఆ రీతిగా చెప్పింది. హెబ్రీ 13:8 ప్రకారము ఆయన మారినవాడయ్యున్నాడు. ఆయన మలాకి 4 వాగ్దానం చేశాడు. మరియు ఆ విధమైన లేఖనములన్నీ అవేమనగా, చివరి దినముల్లో సంఘము ఈ రోజున ఉన్నట్లుగా ఖచ్చితంగా కూర్చుని ఉంటుంది. ఈ రోజున ఉన్న లోక పరిస్థితిని చూడండి, సొదొమ పరిస్థితిని చూడండి, చూడండి అనేక స్థలముల్లో నానా విధమైన భూకంపములను చూడండి, మరియు బబులోను గందరగోళములో ఉన్న సంఘమును చూడండి, దాని వర్తమానికుల వైపు చూడండి. ఒక ఓరల్ రాబర్ట్స్ మరియు ఒక బిల్లీ గ్రహం, GRAHAM, సంఘములన్నిటికీ మనం ఎన్నడైనా కలిగి ఉన్న ఒక వర్తమానికుడు. మొదటిసారి అతని పేరు HAM తో అంతమయ్యింది. అబ్రహాము, ABRAHAM, 7 అక్షరములు, GRAHAM, 6 అక్షరములు. అతడు ఎక్కడ ఉన్నాడు? లోకమునకు 6 మనిషి యొక్క సంఖ్య. 6వ దినమున మనిషి సృజించబడి ఉన్నాడు, కాని 7 దేవుని యొక్క సంఖ్య. ఇప్పుడు సొదొమలో ఉన్న వారిని గమనించండి. అక్కడ వారి వర్తమానికులు వారితో మాట్లాడుచున్నారు. కాని అబ్రహాం యొక్క రాజసంతానం ఎక్కడున్నది? ఆయన చెప్పిన సూచన ఎక్కడ ఉన్నది? సొదొమ దినములలో జరిగి ఉన్నట్లుగా దేవుడు అక్కడ మానవ శరీరంలో దిగివచ్చి ప్రత్యక్షమైనాడు. ఆయన వెనుక గుడారములో ఉన్న శారా తన హృదయంలో ఏమి తలంచుచున్నదో చెప్పి ఉన్నాడు. అగ్ని ద్వారా అన్య ప్రపంచము నాశనము చేయబట్టుకు ముందు అది చివరి సూచన. ఈ మొత్తం ప్రపంచము నాశనం చేయబట్టుకు ముందు సంఘము దాని చివరి సూచన పొందింది. ఈ అన్య రాజ్యము అగ్ని ద్వారా దేవుని ఉగ్రత ద్వారా నాశనం చేయబడుతుంది. నీవు దాన్ని నమ్ముతావా? ఆ మెల్కీసెదకు మానవ శరీరములో తను తాను ప్రాతినిధ్యం వహింపు చేసుకున్నాడు మరియు తరువాత శరీరధారిగా మారాడు. ఇప్పుడు ఈ రాత్రి ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? అలాగైతే ఈ మెల్కీసెదకు ఎవరు? నిన్న నేడు ఒక్కటిగా ఉన్నాడు. ఎన్నడూ ఆయనకు తండ్రి లేడు, ఎన్నడూ ఆయనకు తల్లి లేదు, ఆయనకి ఎన్నడూ దినముల ప్రారంభం లేదు, ఆయన జీవమునకు ఎన్నడూ అంతం లేదు. ఆయన అబ్రహామును కలుసుకున్నాడు మరియు ఆయన ఎలాంటి చూసిన చేశాడు? తరువాత ఆయన శరీరధారిగా మారాడు. అంత్యకాలమునకు ముందు అది మరలా పునరావృతం అవుతుందని ఆయన చెప్పాడు. నీవు దాన్ని నమ్ముతావా? నేను దాన్ని నమ్ముతాను. మనము ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవా, నీవు చెప్పి అన్నట్లుగా నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నేను లేఖనమును నమ్ముచున్నాను. ప్రభువా, యథార్థముగా ఏదో సంభవించబోటుకు సమయమై ఉన్నదని నా హృదయంలో నమ్ముచున్నాను. నేను దాన్ని ఖచ్చితంగా గుర్తించలేను. ప్రభువా, నేను ఏదైనా చెప్పుటకు నేను భయపడుచున్నాను. నీ సేవకుని యొక్క హృదయమును నీవెరుగుదువు. యుగములు గుండా కింద వరకు ఎన్నిసార్లు నీవు పంపిన కార్యములను ప్రజలు తీసుకున్నట్టుకు విఫలమయ్యారు. దేవుడు ఏమి చేస్తున్నాడో దాన్ని బట్టి ఎడతెక్కకుండా మనిషి దేవుని స్తుతించున్నాడు మరియు ఆయన చేయబో కార్యములను గూర్చి చెప్పుచున్నాడు. కాని ఆయన ప్రస్తుతము ఏమి చేస్తున్నాడో దాన్ని మర్చిపోచున్నాడు. యుగములన్నిటి గుండా అది అలాగును జరిగింది. రోమా సంఘము పరిశుద్ధ ప్యాట్రిక్ ను దేవుని యొక్క ప్రవక్తగా గుర్తించుకో ఎందుకు తప్పిపోయింది? ఆమె ఒక ప్రవక్తని అయ్యుండగా ఆమె ఒక మాంత్రికురాలని ఎందుకు ఆర్కువాసియగు జోన్ ను వారు చంపారు? తండ్రి, అది ఎల్లప్పుడూ గతించిపోయినది. నీవు దాన్ని జ్ఞానం గల వారి యొద్ద నుండి మరియు తెలివి గల వారి యొద్ద నుండి దాచిపెట్టి ఉన్నావు. ఆశ్చర్యం లేదు నీవు ఆ యాజకులతో అన్నావు, ప్రవక్తల సమాధులకు సున్నం వేయిస్తున్నారు, కాని మీరే వారిని సమాధుల్లో ఉంచింది. వారు వెళ్లిపోయిన తర్వాత వారు పొరపాటును తెలుసుకున్నారు. ప్రభువా, నీవు ఏ రూపంలో లోనికి వచ్చినను వారు ఎల్లప్పుడూ నిన్ను హింసించి ఉన్నారు. దేవా, ఈ రాత్రి మరొక సమయమును ఇవ్వమని నేను ప్రార్థిస్తాను. రేపు టూసాన్ వెళ్ళుటకు మేము నిశ్చయించినాం. ప్రపంచంలోని ఇతర భాగములు ఇతర పట్టణములలో మేము తప్పక బోధించాలి. కాని ప్రియమైన దేవ, ఈ రాత్రి ఇక్కడ కొందరు ఎన్నడూ ఆ మాటలు బోధింపబొట్ట విన్నవారు, అది ఎన్నడూ ప్రత్యక్షపరచబొట్ట చూడని వారు ఉన్నారు. నేను ప్రారంభంలో నిన్ను అడిగి ఉన్నట్లుగా ఆ శిష్యులు, క్లియోప, అతని స్నేహితుడు ఎమ్మాయి మార్గం గుండా వచ్చుచుండగా పునరుద్ధానం తర్వాత నీవు ఆ పొదల్లో నుండి బయటకు వచ్చి వారికి బోధించి ఉన్నావు. నీవన్నావు, ఎందుకు మందమతులారా, క్రీస్తు మొదటి శ్రమపడి తన మహిమలోనికి ప్రవేశించుట అగత్యము కాదా? కాని ఇంకను వారు ఎన్నడూ దాన్ని గుర్తించలేదు. దినమంతయు వారు నీతో నడిచారు మరియు ఇంకను వారు నిన్ను గుర్తించలేదు. కాని ఒక రాత్రి అయినప్పుడు లోనికి రమ్మని వారు నిన్ను బలవంత పెట్టారు. వారు చిన్న గృహంలోనికి వెళ్లి తలుపులు మూశారు. అప్పుడు నీవు సిలువేయబట్టుకు ముందు చేసినట్లుగానే నీవు ఒకటి చేసి ఉన్నావు మరియు అది తిరిగి లేచిన రక్షకుడని వారు గుర్తించారు. కొన్ని క్షణముల్లో నీవు తెరల వెనుక ఉండి అదృశ్యమైపోయావు. వారు త్వరగా పరిగెత్తుకుని వెళ్లి ప్రభువు నిజంగా లేచి ఉన్నాడని శిష్యులకు చెప్పిరి. తండ్రి, దేవా, నీవింకను సజీవుడు అని నేను నమ్ముతాను. నీవు సజీవుడు అని నాకు తెలుసు. నీవు మాకు దాన్ని ఎన్నోసార్లు రుజువు చేస్తున్నావు. ప్రభువా, మరొకసారి నీవు దాన్ని చేయవా? నీ దృష్టిలో మేము దయపొందిన వారమైతే మరొకసారి దాన్ని జరుగునిమ్ము. నేను నీ సేవకుడను, ఇక్కడ ఉన్న వీరు నీ సేవకులు. ప్రభువా, ఈ ఐదు రాత్రుల్లో ఐదు వర్తమానములలో నేను చెప్పిన దానికంటే నీ నుండి వచ్చు మాట ఎంతో ఎక్కువైనది. నీ నుండి వచ్చు ఒక్క మాట అది ఎంతో ఎక్కువైనది. ప్రభువా, నేను వారికి సత్యం చెప్పి ఉన్నానని వారు ఎరుగునట్లుగా నీవు మాట్లాడవా? దేవా, దాన్ని దయచేయము. యేసు నామములో దీన్ని మరొకసారి అడుగుతున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు నాకు తెలియదు, కొందరు నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న కురవాడు నాకు తెలియదు, ఇక్కడే కూర్చుని ఉన్న బిల్డవ్ నాకు తెలుసు, ఇక్కడ సోదరుడు బ్లెయిర్ రోడ్నే కాక్స్ ఉన్నారు. బయట చూడటం చాలా కష్టంగా ఉన్నది. ఈ వైపున చిన్నగా ప్రస్తుత సమయంలో నేను ఎరిగిన వారిని నిజానికి నేను ఎవరిని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక కొత్త వాడినని ఇక్కడున్న మీలో ఎంతమందికి తెలుసు? మీ చేతులను ఎత్తండి. మీ గురించి నాకు ఏమీ తెలియదు. రెండు వైపులా మీ చేతులను ఎత్తండి. మీ గురించి నాకు ఏమీ తెలియదని, మీ ఇబ్బంది ఏదో నాకు తెలియదని మీలో ఎంతమందికి తెలుసు? మీ చేతులను ఎత్తగలరా? ఇప్పుడు సంపూర్ణముగా పరిపూర్ణంగా మీ గురించి ఏదైనాను నేను ఎరుగుట అసంభవం. అలాగైతే అప్పుడు అది ఆత్మ యొక్క ప్రత్యక్షత నుండి రావలసి ఉన్నది. ఆ కారణమును బట్టే ఈ రాత్రులన్నీ, ఈ రాత్రి ఆయన చనిపోలేదని నేను మీకు చెప్పాను. ఆయన ఇక్కడ ఉన్నాడు మరియు అదే కార్యమును చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ చివరి దినముల్లో సమయం వస్తుందని మలాఖీ 4 ప్రకారము, పరిశుద్ధ లోకా ప్రకారము ఆయన మరలా మానవ రూపంలో తన ప్రజల మధ్య ప్రత్యక్షమవుతాడని, అదే కార్యములు చేస్తాడని, దాన్నే బయలుపరుస్తానని, అదే మెస్సియా గుర్తును చూపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మీలో ఎంతమందికి బైబిల్ పఠించే వారికి అది సత్యమని తెలుసు? ఆమెన్ చెప్పండి. బైబిల్ చదువు వారందరికీ తప్పక తెలుసు. ఇప్పుడు ఈ రోజున అది ప్రజలకు కొత్తగా ఉంటుందని నాకు తెలుసు, కానీ అది ఇంకనూ సత్యమయ్యున్నది. ఆ కారణం బట్టియే వారు నజరేయుడైన యేసును ఎరుగులేదు. వారికి వారి సంఘ సిద్ధాంతములు తెలుసు, కాని ఆయన తెలియదు. అయితే బైబిల్ చెప్పియున్నట్లుగానే ఆయన వచ్చి ఉన్నాడు. ఒక వేదాంత పండితుడిగా కాదు, ఒక యాజకుడిగా కాదు, ఆయన ఒక ప్రవక్తగా వచ్చాడు. ఆయన సొంత ప్రజలు ఆయన్ను స్వీకరించలేదు. ఇప్పుడు దేవుడు తన వాక్యమును నిలబెట్టుకున్నట్లయితే, నేను ఎరిగిన ఎవరి మీదనో పడుతుంది, అప్పుడు నేను మరొకరిని తీసుకుంటాను. కాబట్టి నేను ఎరుగని ఒకరు నాకు కావాలి. మీరు ప్రార్థించాలని కోరుచున్నాను. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు రోగంతో ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె తన డబ్బునంతా వైద్యులకు ఖర్చు పెట్టింది. వాళ్లు ఆమెకు ఏ మంచి చేయలేకపోయారు. ఆమె తన హృదయంలో అనుకున్నది, నేను వెళ్లి ఆ మనిషి వస్త్రమును తాకినట్లయితే నేను బాగుపడతాను. మీకు ఆ కథ గుర్తున్నదా? కాబట్టి అందరూ ఆమెను వెనక ముంచడానికి ప్రయత్నించారు, కాని ఆమె నెట్టుకుంటూ ఆయన వస్త్రమును ముట్టుకుని వరకు ముందుకు వెళ్లింది. ముట్టి వెనుకకు వెళ్లి కూర్చుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆమె దాన్ని చేసినప్పుడు యేసు చుట్టూ తిరిగి అన్నాడు, నన్ను ముట్టిందెవరు? ఎందుకు అపొస్తలుడైన పేతురు ఆయన్ని గద్దించాడు. అతడు ఈ విధంగా ఏదో చెప్పి ఉండవచ్చు, ప్రభువా అలాంటి సంగతి చెప్పవద్దు, నీతో ఏదో తప్పున్నదని ప్రజలు నమ్ముతారు. ఏలైనగా నీ శరీరమును తిని నీ రక్తమును తాగమని నీవు వారితో చెప్పినప్పుడు వారు ఇదివరకే ఏదో తప్పున్నదని తలంచారు. నన్ను ఎవరు ముట్టారు అని నువ్వు అంటావు, జనసమూహం అంతయు నిన్ను తాగుతున్నారు. ఆయన అన్నాడు, అవును, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్లినదని నేను గ్రహించున్నాను. అది ఒక భిన్నమైన వేరైన ముట్టుటగా ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా తెలుసు, సద్గుణం అనగా బలమయ్యున్నది. నేను బలహీనుణ్ణయ్యాను, బలము నన్ను విడిచిపోయింది. ఆయన ఆ చిన్న స్త్రీని కనుగొను వరకు ఆయన శ్రోతల వైపు చూశాడు మరియు ఆమె రక్తస్రావం గురించి చెప్పాడు. ఆమె రక్తధార ఆగిపోయినట్టు ఆమె తన శరీరంలో గ్రహించింది. అది నిజమేనా? ఆయన అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఇప్పుడు గ్రీకు మాట సోజు అనగా పరిపూర్ణముగా భావము, భౌతికంగా గాని లేక ఆత్మ సంబంధంగా గాని రక్షించబడుట ఒకటే అయ్యున్నది. ఆయన రక్షించాడు, ఆయన నీ రక్షకుడు. ఇప్పుడు అది నిన్నటి ఆయనయ్యున్నట్లయితే, ఆయన ప్రజల మధ్య ఉన్నాడని ప్రవర్తించిన విధానము మెస్సియా వాగ్దానం చేయబడ్డాడు. బైబిల్ వాగ్దానం ద్వారా ఆ విధానములోనే ఆయన తను తాను గుర్తింపు చేసుకున్నాడు. ఆయన అదే కార్యమును ఇప్పుడు చేస్తాడు. ఆయన చేయడా? ఆయన అదే కార్యము చేయవద్దా? నీవంటావు ఆయన రోగుల స్వస్థతను గురించి చెప్పి ఉన్నాడా? అవును. ఇప్పుడే నేను బైబిల్లోని హెబ్రీ పత్రికను చదివాను. యేసుక్రీస్తు ఇప్పుడు మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. అది సత్యమని మీలో ఎంతమంది తెలుసు? బైబిల్ దాన్ని చెప్పింది. మన బలహీనతల ద్వారా ఆయనను తాకగలిగినట్లు ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన అప్పుడున్న అదే ప్రధాన యాజకుడై ఉన్నట్లయితే ఇప్పుడు ఆయన ఎలా పనిచేస్తాడు? అప్పుడు చేసినట్లే ఇప్పుడును ఆయన ప్రవర్తిస్తాడు. ఆయన అదే ప్రధాన యాజకుడై ఉన్నట్లయితే నేను నీ యొక్క ప్రధాన యాజకుడు కాదు. మీరు నన్ను తాకగలరు, మీ సోదరుని, మీ భర్తను, ఒక మనిషిని లేక ఎవరినైనాను తాకినట్లుగానే అది ఉంటుంది. కానీ నీ విశ్వాసము ఆయనను తాకనివ్వండి, ఏమి సంభవిస్తుందో గమనించండి. నేను దేవుని సేవకుడినై సత్యము చెప్పి ఉన్నట్లయితే అది సత్యమని దేవుడు రుజువు చేస్తాడు. అది యేసుక్రీస్తు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడని, ఈ రాత్రి జీవించున్నాడని అది రుజువు చేస్తుంది. అది నిజమేనా? ఇప్పుడు మీరు విశ్వాసమును కలిగి ఉన్నారు. ఒకేసారి ఒకవైపు వారు సరిగ్గా మీకు అక్కడ విశ్వాసమున్నది. నేను మైక్రోఫోన్ దగ్గర ఉండుట మంచిది. ఏలైనగా వారు వినలేరు. ఎవరో దేవుని వైపు పైకి చూసి చెప్పండి, దేవా, ఆ మనిషికి నేను తెలియదు, నా గూర్చి ఆయనకేమీ తెలియదు, ఆయనకు నేను ఒక పరిపూర్ణమైన కొత్త వ్యక్తిని, కాని ప్రభువా నా విశ్వాసము నిన్ను తాకనిమ్ము. ప్రభువా నాతో ఉన్న ఇబ్బంది ఏమిటో నీకు తెలుసు, నా గురించి అంతా నీకు తెలుసు, నేనెవరినో నీకు తెలుసు. పేతుర్ని ఎరిగిన అదే వ్యక్తివై ఉన్నావు, నతానియేలు ఎవరో ఎరిగిన అదే వ్యక్తి అయి ఉన్నావు, ఆ రక్తస్రావం గల స్త్రీతో ఉన్న ఇబ్బంది ఏమిటో నీవు ఎరిగి ఉన్నావు. మరియు ఈ మనిషి నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని నాకు చెప్పుచున్నాడు. ప్రభువా అలాగైతే నా విశ్వాసము నిన్ను తాకనిమ్ము. ఆయన తప్పిపోయినవాడిగా తను తాను ఇక్కడ రుజువు చేసుకున్నట్లయితే మీ హృదయమంతటితో ఎంతమంది ఆయన్ని నమ్ముతారు? ఒక సాక్ష్యం కొరకు కనీసము ఒకరు, ఇద్దరు లేక ముగ్గురికి ఆయన చేసినట్లయితే ప్రభువు మిమ్మను దీవించునుగాక. తండ్రివైన దేవా, ఇప్పుడు ఇది సంపూర్ణముగా ఏ మనిషి యొక్క చేతుల్లో లేనిదై ఉన్నది. అది ఒక సహజాతీతమైన చిహ్నంగా ఉండవలసి ఉన్నది. కాబట్టి ప్రభువా నాకిప్పుడు సహాయం చేయము. నేను నీ చేతుల్లో ఉన్నాను, నీకు తగినట్లుగా నాతో చేయము. యేసు నామములో ఆమెన్. ఇప్పుడు తొందరపడవద్దు, దీనముగా గౌరవంగా చెప్పండి, ప్రభువా నేను నిన్ను సేవిస్తాను. అది ఒక సత్యంగా ఉంటుంది. అదేమనగా నేను నీ వస్త్రమును తాకినట్లయితే అప్పుడు ఆ మనిషి ద్వారా తిరిగి నాతో మాట్లాడుము, అది ఆయన నాకు చెప్పినది సత్యమని నాకు రుజువు చేస్తుంది, అది నిజం. మీలో ఎంతమంది ఆ వెలుగును ఎన్నడైనా చూస్తున్నారా? ఇది దేశమంతటా ప్రతి చోట ఉన్నది. సైన్స్ దాన్ని తీసుకుని ప్రతి స్థలములో దాన్ని పరీక్షించింది. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. వివాహము మరియు పరిత్యాగమును గురించి చెప్పిన అదే వ్యక్తి, ఆ పర్వతం మీదున్న అదే వ్యక్తి, కొండలను కంపింపచేసినవాడు, ఆ నది యొద్ద 1933 సంవత్సరంలో ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారినవాడు. ఇప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నది, మరియు ఏదో సంభవించిందని ఆమె ఇప్పుడే గుర్తించింది. ఆ వెలుగు తినగా ఆమె మీద వేలాడుచున్నది. ఆమె పచ్చటి కోట్లను వేసుకుని ఆమె అక్కడే తినగా కూర్చుని ఉన్నది. ఆ స్త్రీ నాకు తెలియదు. మనము ఒకరికి ఒకరము క్రొత్త వారమని నేను భావిస్తాను. అది నిజము. నీవు దేవుణ్ణి నమ్ముతావా? నీకు ఏదో అవసరమైనది మరియు నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతావా? ఆయన దాన్ని చేసినట్లయితే అది ఒక సహజాతీతమైన శక్తి అయి ఉన్నదని నీవు గుర్తిస్తావు. కారణము నిన్ను నేను ఎరుగను. అది సహజాతీతమైన దాని గుండా రావలసి ఉన్నది. అది ఏమయ్యున్నదో నీవు తలంచే దానిపై ఆధారపడి ఉన్నది. నీవు యాజకుల పక్షమును నిలిచి అది దెయ్యము అని అనవచ్చు, లేక విశ్వాస పక్షమును నిలిచి అది దేవుడని అనవచ్చు. నీ నమ్మకం ఏమయ్యున్నదో అక్కడ నుండియే నీ బహుమానం వస్తుంది. నీ ఇబ్బందిని దేవుడు నాకు బయలుపరిచినట్లయితే ఆ ఇబ్బంది కొరకు ఆయనను నీ ప్రాయశ్చిత్తంగా అంగీకరిస్తావా? కాని నాకు తెలుసు, నీకు తెలుసు, అక్కడేదో సంభవించున్నది. ఇప్పుడు నీవు ఎలాంటి అనుభూతిని కలిగి ఉన్నావో నన్ను చెప్పనియ్యి, అప్పుడు నీవు తెలుసుకుంటావు. ఒక తీయని నిజమైన వెచ్చదనముతో తృప్తి కలిగించే అనుభూతి నేను తినగా దానివైపు చూస్తున్నాను. అది ఆ వెలుగే. ఆ స్త్రీపై పసుపచ్చ వెలుగు వేలాడుచున్నది. ఆ స్త్రీ కడుపులోని బాధతో ఇబ్బంది పడుచున్నది. అది ఆమె కడుపులో ఒక రకమైన కణుతులయ్యున్నవి. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. కాదు, నీవు దూరము నుండి ఇక్కడికి వచ్చావు, అది నిజము. నీవు విస్కాన్సిన్ నుండి వచ్చావు, అది నిజమేనా? నిశ్చయముగా. ఇప్పుడు నీవు స్వస్థపడ్డావు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ స్త్రీ ఎవరిని తాకింది? నేను ఆమెకు 25 గజముల దూరములో ఉన్నాను. ఆమె యేసుక్రీస్తును ప్రధాన యాజకుని తాకింది. మీరు దాన్ని నమ్ముతారా? నేను మాట్లాడిన ఒక స్త్రీ వైపు నేను చూస్తున్నాను. ఈ స్త్రీ, నేను ఆమె వైపు చూస్తున్నాను. కారణము, ఆమె ఒక మనిషి కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నది. ఒక మనిషి నాతో ఉన్నాడని ఆమె నాకు చెప్పింది, కాని దాని గురించి ఏమీయో నాకు ఆమె చెప్పలేదు. కాని ఆమె పేరు శ్రీమతి వాల్డ్రాప్. ఆమె ఫినిక్స్ నుండి వచ్చింది. ఆమె మృతుల్లో నుండి బ్రతికించబడింది. మరియు ఆమె వైద్యుడు వచ్చి ఆమె గుండెలో క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు ఎక్స్రేలు చూపించాడు. ఆమె ప్రార్థనా వరుసలో చనిపోయింది. శ్రీమతి వాల్డ్రాప్, అది జరిగి ఎంతకాలమైంది? 18 సంవత్సరముల క్రితము. ఒక సజీవమైన సాక్ష్యంగా ఆమె ఇక్కడ కూర్చుని ఉన్నది. ఆమె యొక్క వైద్యుడు కుటుంబంలోనికి వచ్చి అన్నాడు, ఈ స్త్రీ ఎలా జీవించగలదు? కాని అక్కడ ఆమె ఉన్నది, దాని ఛాయే లేదు. ఆమె ఒకరిని తోడుకుని వచ్చింది. అతను కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు అతడు మధుమేహ వ్యాధితో చనిపోతున్నాడు. ఇప్పుడు అది నాకు తెలుసు. అయితే నీవు దాని కొరకు ప్రార్థన చేస్తున్నావు. అతడెవరో నాకు తెలియదు. శ్రీమతి వాల్డ్రాప్, అతడు ముస్సోర్ నుండి వచ్చాడు. అతని పేరు శ్రీ కూపర్. అది నిజము. అయ్యా, నీవు దాన్ని నమ్మినట్లయితే ఇంటికి తిరిగి వెళ్లి బాగుపడవచ్చును. నీవు దాన్ని నమ్మినట్లయితే అది నీవంతయ్యున్నది. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆమె కోరింత దగ్గుతో బాధపడుచున్నది. ఇంకా ఎన్నో సమస్యలున్నవి. ఆమె ఇక్కడ వ్యక్తి కాదు. ఆమె జనసమూహంలో బయట కూర్చుని ఉన్నది. ఆమె ఇక్కడ వాస్తవీరాలు కాదు. ఆమె జార్జియా నుండి వచ్చింది. మిస్ మెక్కెన్ని, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీ హృదయమంతుడితో నమ్ముతావా? నీ పాల్మం మీద లేచి నిలబడు. నీవు నాకు క్రొత్త వ్యక్తివైతే, అది నిజమయ్యున్నట్లయితే, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు నమ్ముతావా? నా వెనుక ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అతడు దేవుని తాకుచున్నాడు. అతడు ఏమి కోరుకొనుచున్నాడు? గుండె జబ్బుతో ఉన్న ఒక చిన్న బిడ్డను అతడు కలిగి ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ గుండెలో ఒక సణుగుడు కలిగి ఉన్నదని వైద్యుడు చెప్పాడు. ఆ మనిషి యొక్క పేరు శ్రీ కాక్స్. శ్రీ కాక్స్ పైకి నిలబడము. ఆయన వెనుక శారా ఏమి తలంచున్నదో ఆమెకు చెప్పాడు. తిన్నగా అతని నుండి ఆ దారి వెంబడి ఆ వెనుక ఒక చిన్న తండ్రి ఉన్నాడు. అతడు ఇక్కడ వాడు కాదు, కాని న్యూ మెక్సికో నుండి వచ్చాడు. నా జీవితంలో ఎన్నడూ నేను ఆయన్ను చూడలేదు. ఇప్పుడు నేను తిన్నగా అతని వైపు చూస్తున్నాను. అతడు నా వెనుక ఉన్నాడు. అతడు న్యూ మెక్సికో నుండి వచ్చాడు. ఆ మనిషితో పాటు అతడు ఒక పాపను తీసుకొచ్చాడు. ఆమె పట్ల అవసరతలో ఉన్నాడు. ఆ పాప నోటిలో ఏదో ఇబ్బందిని కలిగి ఉన్నది. ఆమె ఇబ్బంది ఏమనగా, ఆమె నోటిలో ఉన్న అంగిలి. ఆ మనిషి పేరు శ్రీ వెస్ట్. అయ్యా, నీవు లేచి నిలబడగలవా? నేను ఆయనకు పూర్తిగా క్రొత్తవాడిని, కాని ప్రభు అయిన దేవుడు ఆయన బిడ్డను బాగు చేయును. ఇప్పుడు మీ హృదయమంతుడితో నమ్ముతారా? మీలో ఎంతమంది ఇప్పుడు మీ హృదయమంతుడితో నమ్ముతారు? యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా లేడా? ఇప్పుడు మీ రక్షకుడుగా ఆయన్ను అంగీకరిస్తారా? మీ చేతినెత్తండి. మిమ్మలను స్వస్థపచ్చేవాడిగా ఆయన ఎందు నమ్మకముంచుతారా? ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నది. కుంటిది లేక మరేదో పడక మీద పొరుండి ఉన్నది. ఈ మైక్ గుండా మీరు వినగలరా? నీవు ఎవరో నాకు తెలియదు. నీవు కేవలం ఒక స్త్రీగా అక్కడ పొరుండి ఉన్నావు. నేను నిన్ను స్వస్థపరచలేను. దాన్ని నాకు చేయాలని ఉంది. నేను నిన్ను స్వస్థపరచలేను. మంచిది, అది ఆనందించున్న ఒక మనిషి. ఆయన బిడ్డ స్వస్థపడింది. నీవెవరో నాకు తెలియదు, మరియు నేనొక పురుషుణ్ణి, నీవొక స్త్రీవి. బహుశా మనం కలుసుకుంటా ఇది మరోసారి. ఈ ప్రజలు నిన్ను ఇక్కడికి తెచ్చారు. నిజానికి ఇది మరోసారి కాదా, వారు నిన్ను లోనికి తెచ్చారు. నీవు చాలా దూరం నుండి వచ్చావు. నీవు మరణఛాయలో ఉన్నావు. నీవు క్యాన్సర్ కలిగి ఉన్నావు. అది కుంటితనం కాదు, అది క్యాన్సర్. వైద్యులు నీకేమీ చేయలేరు, అది నిజము. నీవు నిశ్చయంగా చనిపోతావు. వైద్యులు నీకేమీ చేయలేరు. ఒకప్పుడు ముగ్గురు కుష్ఠరోగులు సమరయ ద్వారం వద్ద కూర్చున్నారు. మనము చనిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? కారణము వ్యాధులన్నీ మరణమగునంతగా ఆకలితో చనిపోవుట, ఒకరి పిల్లలను ఒకరు తినుట జరుగుతున్నది. వారన్నారు, మనము శత్రువుల యొక్క పాళెము స్త్రీల నొద్దకు వెళితే వారు మనల్ని చంపుతారు. ఎలాగైనా మనము చనిపోబోచున్నాం. వారు మనల్ని రక్షించితే జీవిద్దాము. వారు అవకాశం తీసుకున్నారు, మరియు విశ్వాసమును బట్టి వారు తమను తాము మరియు ఆ గుంపునంతటినీ రక్షించారు. నీవు అక్కడే ఉన్నట్లయితే నీవు చనిపోతావు. అయితే శత్రు యొక్క పాడిములోనికి వెళ్లాలని నీవు అడగబడలేదు, కాని తండ్రి ఇంటికి నీవు ఆహ్వానించబడ్డావు. అది నిజము. నేను ఆ పట్టణాన్ని చూశాను, నాకు అది తెలుసు. అది నిజము. నీవు నమ్ముతావా? నేను స్వస్థపచ్చేవాడుగా దేవుణ్ణి అంగీకరిస్తావా? నీవు ఎంత బలహీనంగా ఉన్నా లెక్కాదు. నీవు ఎంత మంచం మీద ఉన్నా లెక్కాదు. నీ విషయంలో నేను నమ్ముతాను. యేసుక్రీస్తు నామంలో పైకి లేచి నీ పరిపొత్తుకొని ఇంటికి వెళ్ళుము. దేవుని మహిమ కొరకు జీవించుము. దేవుని యొక్క ప్రవక్తగా నీవు నాకు లోబడతావా? అలాగైతే లేచి నిలబడి వెళ్ళుము, స్వస్థత నొందుము. భయపడవద్దు, మంచం మీద నుండి పైకి లేము, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. చూడండి, ఎవరైనా పట్టుకోండి, అట్లు ఆమె నిలబడి బలమును పొందుతుంది. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఆమెను కొంచెం బలం పొందనివ్వండి, ఆమె బాగుంటుంది. అది అంతే సహోదరి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అక్కడ ఆమె ఉన్నది. మనము నిలబడి దేవునికి స్తుతి చెల్లిద్దాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వెళ్ళుము, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను దీవించునుగాక. స్వస్థత నొందుము.